అనేక మంది వ్యాధిగ్రస్తులు ఇక్కడ ఉన్నారు. వారందరికీ ఒక్కసారి నేను చెరువు కాలేను. తిరిగి రాత్రి వేళలో ఈ అందమైన ఆడిటోరియం ఉండుటకు, అద్భుతకరమైన ఈ ప్రజల మధ్య సహవసించుటకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. కొద్ది క్షణాకితమే మేం బయట నుండి లోపలికి వస్తున్నాము. ఆ బయట నిలబడి ఉన్నవారు లోపలికి రాలేక ఉన్నారు. నేను మరి వేరే స్థలమును మీకు ఏర్పాటు చేస్తానని నేను అన్నాను. వారు వారిని లోపలికి రానివ్వకున్నారు. వారికి చాలిన స్థలమును చేకూర్చేందుకు మన్నించండి. బేస్మెంట్ నుండి కూడా నిండి ఉన్నారు కనుక మన్నించండి. అయితే మేమిక్కడ ఉన్నందుకు ఈ మంచి బిజినెస్ మెన్ సేవకుల బృందమును చూచుటకు ఆనందిస్తున్నాం. దేశ పలు ప్రాంతముల నుండి వచ్చిన ప్రతినిధులను కలుటకు మేమెంతో ఆనందిస్తున్నాము. నేటి ప్రాతకాల వేళ పలహార సమయంలో మాట్లాడటకు ప్రశస్తమైన సమయం నేను పొంది ఉంటేని, అలాంటి సుజనుల మధ్య మాట్లాడటం అనేది నాకెంతో ఆహ్లాదకరంగా ఉన్నది. ఆ టెంప్ష మీదనగా గోధుమ గింజ మీద పొట్టు దాని విత్తనముతో వారసత్వం పొందలేదు అన్నది. వర్తమానం ముగింపలేకపోయాను. కారణం సహోదరుని తప్పిదము కాదు. మేము ఇంకా కొంతసేపు అతను ఉండాలని అతను మేనేజర్ వంటి వారితో ప్రయత్నం చేశాడు. కానీ అతని ప్రయత్నం నిష్ఫలమైపోయినది. సహోదరు డెమోస్ ను నేనెంతో అభినందిస్తున్నాను. అది చాలా చాలా మంచిది. మీ అందరి ఆధారాభిమానములకు మీలో ప్రతి ఒక్కరికి నా నిన్నైన వందనాలు. దాన్ని పూర్తి చేయడానికి వారు తరణమివ్వలేదు కాబట్టి మేము వెంటనే ముగించవలసి వచ్చినది. అది పూర్తి చేయడానికి మరొక సమయమును సమకూర్చుతాను. గోధుమ గింజ మీద పొట్టు దాని యొక్క విత్తనముతో వారసత్వం పొందనేరదు. అక్కడున్న మీరు అది గ్రహించగలిగారా? దాన్ని గ్రహించగలరని ఆశిస్తున్నాను. ఈ రాత్రిలో ఒక జాబితా పట్టి కూడా ఉన్నది. అందుచేత మీరది పోగొట్టుకోకున్నట్లుగా మిమ్మల్ని పెందలకనే పంపిస్తాను. ఎందుచేతనంటే గత రాత్రి మనం చూచిన జాబితా పెంతికోస్తు విశ్వాసానికి ఎంతగానో ఉపయుక్తం కాగలదని నేను నమ్ముతున్నాను. ఎంతో మంచి ప్రజలు, ఎంతో అద్భుతకరమైన సరళమైన జవాబులు. అది చూడటానికి నాకెంతో ఆహ్లాదకరంగా ఉన్నది. ఈ రాత్రిలో ప్రభు దాన్ని ఆశ్రయించగలరన్న నమ్మకము. అది ఎవరు చూస్తారో వారు దానిని నమ్ముదురుగాక. అదే నా యొక్క దీన ప్రార్థన. ఈ యొక్క కూడికల్లో చాలా మంది స్వస్థత పొందున్నారని ఎన్నో ఉత్తరాల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా అనేక వార్తలు ఈ రోజు అందుకొరికై నేను ఎంతో ఆనందిస్తున్నాను. వ్యాధితో ఉన్న వారిని పరామర్శించుట అదే నా సేవా విధానము. నేను బోధించుటకు నిలబడి ఉన్నాను. నేను ఒక బోధకుని కాదు, మీకు తెలుసా? దీనితో నా యొక్క కింటికి వ్యాకరణ భాషతో అతడు అతనిది కాదు ఇలాంటి మాటలన్నీ కూడా నేటి నవనాగరికత బోధకునికి సంబంధించినవి కావు. నాకు చదవలేదు కనుక నేను ఆ స్థానాన్ని అవరోధించలేను. నేను ఎరుగును ఇతరులకు విశ్వీకరించిన కొరకు ఇష్టపడతాను, లేక దాని గురించి నేనేమి తలంపు కలిగి ఉన్నానో దాన్నే ఇతరులకు చెప్తాను. ఆయన నాకు ఎవరై ఉన్నారో అదే నా యొక్క పాండిత్యం. నా ప్రాణమంతా ఆయనే. నేను ఆశించే సమస్తము ఆయనే. నేను తలంచేదానికంటే ఉన్నతము ఆయనే. నా బాల్యదశ నుండి నా చిరకాల మిత్రుడు ఆయనే. అయితే ఈనాడు ఈ గొప్ప స్నేహితుల బట్టి నేను ఎంతగానో కృతజ్ఞను. మనం ఇప్పుడు పరిచయంలోకి నేరుగా సాగిపోవడం కొరకై కొంత లేఖన భాగాలు చదువుకుందాము. బైబిల్ ను చదువు కొరకై నేను ఎల్లప్పుడూ ఇష్టపడతాను. ఎందుచేతనంటే అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. నేనది నమ్ముతాను. వాడబారిన దేవుని వాక్యము అదే నేను నమ్ముతాను. కొన్ని నిమిషాలు మీ యొక్క సవేరణ చేయడం కొరకై కొన్ని లేఖన భాగాలు, వాటికి అనుబంధమైన వివరాలు నా అర్థం ఉన్నవి. బహుశా 45 నిమిషాలు కాల వ్యవధి పడుతుంది. అటు తర్వాత ఈ రాత్రి అద్భుతకరమైన ఆ ప్యానల్ చూసేందుకు సకాలంలో వెళ్దాం. దాని ద్వారా దేవుడు సదా మిమ్మల్ని దీవించగలిగిన యొక్క అభిమతము ఇదేమి చేయగలరో నాకు తెలుసు. మరి ఈ రాత్రి అయినప్పటికీ టూసర పట్టణములకు నేను వెళ్ళ తలస్తున్నాను. 10 గంటల ప్రయాణం ఆలోచించండి. నేను విదేశాలకు వెళ్తున్నాను. ఆ కారణం చేత ఎల్లో ఫీవర్ పరీక్ష కొరకై ప్రభుత్వం వారి వద్దకు ప్రాతకాలనే వెళ్లాలి. కాబట్టి నేను ఎక్కడికు వెళ్లవలసి ఉన్నది? నిన్నటి రోజున దాని వాయిదా వేయవలసి వచ్చినది. కాదు అనే జవాబు వారి నుండి మరలా రాకూడదు. నేను మరలా మరొక టెట్నాస్, టైఫస్ తీసుకోవాలి. ఇంకా నా బూస్టర్స్ కూడా. అందువల్ల ఈ శ్రేష్టమైన సమయం కొరకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కన్వెన్షన్ ముందున్న ప్రశస్తమైన కలయిక కొరకు నా హృదయం ఎంతో ఉప్పొంగిపోయినది. ఇదంతా చాలా చాలా మంచివారు. దేవుడి మిమ్మల్ని ఆశ్రయించగలని నమ్ముతున్నాను. కొన్ని దినాల క్రితమే అలస్కా పట్టణం పైన ఆ మహాఘట సర్పం పడుకొని ఉన్నది. ఈ రోజు ఉదయాన్నే కూడా దాని తోక వాషింగ్టన్ వరకు చాచుకొని ఉన్నది. అతి సులభముగా తన తలని ఇటువైపు బలంగా చాచగలడు. అశుద్ధాత్మ ఎప్పుడు ఖచ్చితమైన దాన్ని చెప్తుంటాడు. సోదర బ్రహాం, అది ఇక్కడనే జరుగుతుందా అని మీలో కొందరు నెగుచున్నారు. ఇప్పుడు అది నాకు తెలియదు. నేను గ్రహించే వరకు అది నాకు తెలియదు. అది వాస్తవమే. మీ ఎల్ల నేను ఎల్లప్పుడూ యథార్థంగా ఉంటాను. దాని గుర్చిన ఏదైనా తలంపు ఆలోచన అలాంటిది చేయదలుచుకోలేదు. అది జరగబోతుందని నేను చెప్పినప్పుడు సరేనా, ఆయన మొదట నాకు చెప్పాలి, ఆ తర్వాత నేను చెప్తాను. ప్రపంచమంతా గలిబిలి స్థితిలో ఉన్నదని, మనము కడవరి కాలంలో ఉన్నాము. అయితే ఒకదాని కొరకు నేను ప్రయత్నం చేస్తున్నాను.
సహోదర షకేరియన్ ఈ ఉదయాన్నంతో చెప్తున్నాడు. అతను ఎలాగో ప్రార్థనా వరుసలోకి వెళ్లి ప్రజలు రాకముందు వెళ్లి కార్డులు చూశాడు.
నేను చెప్పింది ప్రార్థనా కార్డులో ప్రజలు ఎలాగో వ్రాస్తున్నారో చూశాడు. ఆ ప్రార్థనా కార్డుల్లో ఒకటి చెత్త వ్రాశారు, చూశారా? వాటి యొక్క వాస్తవ అవస్థలో అతను తెలుసుకోబోతున్నాడు. అతను ఎలా అన్నాడు? అతను పరీక్షించిన 100 సంఖ్యల్లో ఒక్క పొరపాటు కూడా లేదు, ఒక్క తప్పిదము కూడా ఉండదు. ఎందుచేతంటే ఆయన దేవుడు ఎంత వరకు అలా ఉంటుంది, నన్ను నేనుగా అందులో బయలుపరచుకున్నట్లయితే అప్పుడు తప్పిదమవుతుంది, పొరపాటు అతడినే ఆరంభం అవుతుంది. ఒక చిన్న బాలిక తండ్రి కొద్దిసేపటి క్రితమే నేను కలిశాడు, ఇప్పుడు ఇక్కడ కూర్చొని వింటున్నాడు ఆయన. ఆ అమ్మాయి యొక్క కలగనది. ఆమె అన్నది, సోదర బిడహా, ఈ కల భావం ఏంటి?
సహోదరి, అది నాకు తెలియదు, దేవుడు నాకు చెప్తాడేమో నేను తెలుసుకోవాలని చెప్పాను. అందువల్ల నేను వెళ్లి ప్రభును అడిగాను. ఆయన నాకెన్నడూ ఆ కలభావాన్ని చెప్పలేదు. ఆ అమ్మాయి మరలా వచ్చి నా కలకు అర్థమేంటి అని మరలా అడిగినది.
నేను చెప్పాను, పాపా ఇలా రమ్మా కూర్చో, ఇలా చెప్పాను, చూడు నీ అమ్మా నాన్నలు నాకు ప్రేమైన మిత్రులు, వారు కెనడా దేశం నుండి వచ్చి ఇక్కడ నాతో కలిసి యాత్ర గడుపుతున్నారు. నేను చెప్పబోతున్నదాన్ని వారు హృదయపూర్తిగా నమ్ముతారు. చెప్పాలని నేను ఎవరికి నా యొక్క జీవితంలో తప్పు చెప్పలేదు. ఆ కలయొక్క భావాన్ని నేను నాకు తెలుస్తుంది, నాకు తెలుసు. ఆ కళ నాకు నేనుగా చూసే వరకు అంటే అప్పుడు ఆయన ఆ భావం చెప్తాడు. లేట్లయితే నేను అది చెప్పలేను. నేను ఏదైనా కలపూతులు చెప్పేట్లయితే నీవు చావు బ్రతుకుల మధ్య మరలా నేను అవసరం రావచ్చు. అప్పుడు నీవు నమ్మాలో లేదో నీకు తెలియదు. నేను ప్రభు నామని ఏదైనా మీకు చెప్పినట్లయితే ఆయన నాకు చెప్పాడు కాబట్టి నేను చెప్పి ఉంటిని, అది అర్థమే. ప్రపంచమంతటా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా పొరపాటు జరగలేదు. ఎందుచేతనగా వాడబారిని వాస్తవం అనేది నరుని వలన కాదు, అది దేవుని ఆత్మ చేయగలడు. సరే, బాధ్యతయుక్తమైన వర్తమానం నా యొద్ద ఉన్నది. అనేక సార్లు ప్రజలు నన్ను ఇలా తలస్తూ ఉంటారు, ఇతరగా ఒక క్షణం అలా కూర్చొని ఆలోచన చేయడం వలె ఉన్నారని వారికి భీకరంగా ఉండే వ్యక్తులను తలస్తారు. ప్రజలను కత్తిరించడకు నేను ఇష్టపడను, అలా కాదు, అలాంటిది కానే కాదు. నేను ప్రజలు ప్రేమిస్తాను, అయితే ప్రేమ క్రమపరచునని మీకు తెలుసా? నడిబజార్లో మీ పిల్లవాడు కూర్చున్నట్లయితే, చిన్ని నానా నీవు ఇతర కూర్చోకూడదు అని చెప్తావు. కాళ్ళు అతని ప్రక్కగా గుర్రు మంటూ వెళ్తుంటే నీ వెళ్లి తీసుకుని వస్తావు. మరలా అతడు తిరిగి వెళ్తే పరిగెత్తుకుంటూ పిల్లవాడిని బాధతావు. ఎందుకని? నీవు అతని ప్రేమించినట్లయితే అలా చేస్తావు. నీవు అలా చేయాలి సుమా. నదిలో ఉన్న వ్యక్తి పడవలో ప్రయాణం చేస్తుండగా ఆ పడవ జలపాతం వైపు కొట్టుకుని పోతున్నదని దృశ్యం నీ వెరిగినట్లయితే, అది జలపాతంలోకి వెళ్లి మునిగిపోతుందని నీవు గ్రహింపు కలిగినట్లయితే, జాన్ ఒక్క నిమిషం ఆలోచించేయి అని అంటావా? లేక నీవిది చేసి ఉండకూడదు అని అంటావా? అది అలా జరగబోతుందని నాకు తెలిసినట్లయితే చెవుకున పడవలో ఉండి అతను నా చేతులకు అంత మట్టుకు బయటకు లాగేస్తాను. ఎందుచేతంటే ప్రేమ నన్నట్లు చేయిస్తుంది. నేను మాట్లాడిన ఈ వర్తమానాల్లో ఏ విధమైన సిద్ధాంతాలను గుర్చి గాని ఇతరదానికి సంబంధించినవి నేను మాట్లాడలేదు. నా సంఘంలో ఏది చేస్తాను, బయట పలు విధమైన ఆలోచనలతోనూ పలు రకాలైన సంఘ సిద్ధాంతంలోనూ ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య అయితే నేను కేవలం సాధుత్వంతో దాన్ని సాధుహరణ చేస్తాను. దేవుని ఆత్మలో జన్మించిన వారికి అది సరిపోతుంది. నా భావన మీరు అర్థం చేసుకుంటారు. క్రైస్తవ జనమైన మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, ఇంకా ఎవరైనా సరే, ఈ రాత్రి వేళలో ఆది కాండ 24వ అధ్యాయము చదవాలన్న అపేక్ష. ఆది కాండం 24వ అధ్యాయం 12వ వచనం ప్రారంభము నుండి అతను ఇట్లాడు, నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపము, చిత్తగించము. నేను ఈ నీళ్ల ఊట యొక్క నిలుచున్నాను, ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొంటూ వచ్చుచున్నారు, కాబట్టి నేను ఏ చిన్నదాని గురించి చెప్పుదనో ఆమె వచ్చి త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవర ఉంచును నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడని ఇస్సాకు కొరకు నీవు నియమించిందై ఉండును కాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపితమని తెలుసుకుందునేను. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో నుండి కూడా బైబిల్లో ప్రథమము ఆది కాండము
బైబిల్లో ఆఖరిది ప్రకటన, ప్రకటన 21వ అధ్యాయము 9వ వచనము చదవాలని ఆశిస్తున్నాను. ఆది కాండ వందలే లేఖన భాగం చూశాము, ఆశ్చర్యతైతే అధ్యాయం అంతా చదవండి. దేవుడు ఎలియాజరును పంపుతున్నాడు, లేక అబ్రహాము ఎలియాజరును పంపిస్తున్నాడు, క్షమించండి, ఇస్సాకుకు పెళ్లికు మాత్రం ఎన్నుకుని తెచ్చిన కొరకై. అందాల రాసిన రిబ్క బయటకు వచ్చినది. అబ్రహాము సేవకులు ఎలియాజరు తన ప్రార్థన ప్రతిఫలంగా సౌందర్య రాసిన రిబ్కను సంపాదించగలిగాడు. ప్రకటన 21వ అధ్యాయం 9వ వచనం అంతటా ఆ కడపడ 7 తెగులతో నిండిన 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకటి వచ్చి నాతో ఇట్లు చెప్పెను, ఇదిగో పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదని నాతో చెప్పెను. ఈ రాత్రిలో దీని గురించి ఒక పాఠ్యభాగాన్ని తీసుకోవాలని ఆశిస్తున్నాను. పెళ్లి కుమార్తెను ఎన్నుకొనుట అను పాఠం. నా యొక్క సోదరుడు దీన్ని టేప్ చేసినట్లయితే ఈ టేప్ అనేక స్థలములోకి వెళ్లి అది ప్రతిధ్వనిస్తుంది. ఈ విధంగా నేను కేవలం ఇక్కడ ఉన్న సభికులతో మాత్రమే మాట్లాడటం కాదు, కానీ ఈ యొక్క టేపులు సర్వ ప్రపంచములకు తరలి వెళ్ళును. వారు వాటిని వాస్తవంగా తర్జుమా చేసి అనేకమైన భాషల్లో, ప్రపంచమైన పలువిధ భాషల్లో తర్జుమా చేసి భూమండలంలోని అన్య ప్రాంతముల భాషల్లోకి అనువదించబడును. చర్చి సొసైటీ ద్వారా ఉచితముగా ఈ టేపులు పంపబడును. ఆఫ్రికా అడవిలోని వారు, ఇండియా దేశస్థులు తమ భాషల్లో ఈ టేపులు తర్జుమా చేయుదురు. ప్రపంచము మారుమూలకు కూడా ఈ టేపులు పంపించబడును. ఇప్పుడు పెళ్లి కుమార్తెను ఎన్నుకొనుట. జీవితంలో మనకు అనేకమైన అభిరుచులు ఉంటున్నవి. జీవించడే ఒక ఎన్నిక లాంటిది. మన మార్గమును మనం ఎన్నుకుంటుకు మనకు హక్కున్నది. మనం జీవించని మార్గమును కోరుకుంటుకు మనకు హక్కు కలదు. చదువు అనేది ఒక ఎన్నుకోటు లాంటిది. మన విద్యావంతులు కావాలో లేక అవిద్యాపరులుగా ఉండాలో అనేది మనం ఎన్నిక చేసుకుంటున్నాం. మనం కోరుకునే నిర్ణయం అది. మంచి చెడుగు అనేవి ఎన్నుకోటు లాంటివే. మంచిగానో చెడుగానో నివసించాలని ఎన్నిక అన్నది ప్రతి ఒక్క స్త్రీ పురుషులకు బాల బాలికగా ఉంటున్నది. దానే ఏర్పాటు చేసుకునే అర్థం. ఏర్పాటు చేసుకునేది ఘనమైన విషయమే. నిత్యమైన యొక్క మనుగుడనేది ఒక ఏర్పాటు. నిత్యత్వం ఎక్కడ గడుపుదువో అన్నది మీలో కొందరికి రాత్రియే కూడిక ముగించక మునిపే ఒక్క ఎన్నిక సమయం కావచ్చు. ఒకే ఒక సమయం ఉన్నది. అనేక సార్లు నీవు ఆయన ముఖం తప్పించినట్లయితే ఆయన వైపు చూచే ఆఖరి సమయం ఒకటి ఉన్నది. ఆయన యొక్క వాత్సల్యానికి తీర్పుకు మధ్యాంతర రేఖ ఒకటి ఉన్నది. ప్రతి స్త్రీ పురుషుడికి బాల బాలికకు ఆ గిడు దాడితే ఎంతో అపాయం ఉంటున్నది. ఆ మరణపు గీతను దాడితే మరలా తిరిగి వచ్చేది అసంభవము. అందువల్ల ఈ రాత్రి వేళలో అనేకులు నిత్యత్వం గడిపే వారి జీవిత నిర్ణయం చేసే సమయం ఈ రాత్రియే కావచ్చు. జీవితంలో మరొక ఎన్నిక కూడా మనకున్నది. అదే జీవిత అర్థాంగిని గుర్చిన ఎన్నిక. జీవిత పరమావధిలో ఎవరైన స్త్రీ పురుషులు ఎన్నుకునే హక్కును కలిగి ఉన్నారు. ఎవరి స్త్రీకు పురుషుడు ఎన్నుకోడు, అంగీకరించడా లేక తిరస్కరించడా హక్కును స్త్రీ కలిగి ఉన్నది. అయితే అది ఇరు వర్గముల సమ్మతే ఉండాలి. స్త్రీ పురుషులు ఇరువురు ఎన్నుకునే హక్కును కలిగి ఉన్నారు. ఇంకా నీవు క్రైస్తుడు, నీవు ఒక ఏర్పాటు చేసుకుని నిర్ణయం నీకు ఇవ్వబడినది కూడా. అమెరికా దేశంలో ఎంతవరకు నీ వెళ్తున్న సంఘములో ఉంటుకు నీకు ఎన్నిక చేసుకోవచ్చును. అనగా అమెరికాలో ఏ సంఘములైనా నీ ఉన్నట్టుకు నీకు ఒక నిర్ణయం ఇవ్వబడి ఉన్నది. అదే ఎన్నిక. ఇష్టం లేకపోతే నీవు దేనికి వెళ్ళవసరం లేదు. అయితే మెథడిస్ట్ సంఘంలో ఉండి మరి వేరే బాప్టిస్ట్ కెథలిక్ ప్రొటెస్టెంట్లకు సంఘంలో మార్పు చేసుకోదలిస్తే మరెవ్వరూ నిన్ను ఒకే సంఘానికి రమ్మని పిలిచేది లేదు. అది మనకి గల స్వాతంత్ర్యం. అది మనము కలిగి ఉన్న ప్రజాప్రభుత్వం. ప్రతి ఒక్కరూ తమకు తాముగా ఎన్నుకోవచ్చు. మత స్వాతంత్ర్యం అది గొప్ప విషయం. సదాకాలం ఇలాంటి దాన్ని కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయుడుగాక. ఈ సంఘాన్ని ఎన్నుకునే తరుణం నీకు ఇవ్వబడి ఉన్నది. ఈ సంఘం నీవు ఎన్నుకోవచ్చు. నిన్ను నిత్య గమ్య స్థానంలో చేర్చు ఒక సంఘమును, ఒక సిద్ధాంతమైన సంఘమును నువ్వు ఎన్నుకోవచ్చు. నీవు నచ్చినా నీవు మెచ్చినా మత సిద్ధాంతాలు ప్రకటించే సంఘంలో నీవు ఎన్నిక చేసుకోవచ్చు, లేక ఇంకో సిద్ధాంతాలు కూడా నీవు ఎన్నిక చేసుకోవచ్చు. ఇంకా దేవుడి వాక్యాన్ని ఎన్నుకోడా అనే నిర్ణయం కూడా నీకు ఇవ్వబడి ఉన్నది. నీ ఎన్నిక నీవు చేయవచ్చు. ఎందుకుండలేది రాయబడిది చట్టములే మన మధ్య ఉన్నది. కర్మేలు పర్వతం ఒకప్పుడు ఏలియా అని నేను అనుకుంటాను. ఏలియా కాలమాటి కర్మేలు పర్వతం మీద ప్రేమ వంటి భయంకరమైన ఇబ్బంది కాలము మన మధ్యగా ఇప్పుడే వచ్చి ఉన్నది.
బహుశా అది రాత్రి నీకు కావచ్చు లేక నాకు కావచ్చు.
కర్మేలు పర్వతం మీద అనుభవం అది ప్రపంచం అంతటికి సంభవించనై ఉన్న ప్రత్యక్ష వివరణ ఇది. నీవు ఎన్నిక తీసుకోవలసిన తరుణము నీకు ఒకటి నిశ్చయంగా రానున్నది. సంఘ శాఖ సిద్ధాంతముతో కూడిన సంఘములకు చెందిన ఓ మానవుడా, ఏది కోరుకుంటున్నావో ఆ ఘడియ నీ ఎదురే ఉన్నదని నీవు నమ్ము. నీవు సార్వత్రిక సంఘ సభలోనైనా చేరాలి లేదా వెన్నడూ సంఘ శాఖగా ఏర్పాటుగా కాకూడదు. నీవు దాన్ని చేయవలసి ఉన్నది. ఆ ఎన్నిక తరుణము అతి చెరువులో ఉన్నది. ఆఖరి గడియ వరకు ఆలస్యము చేయడనేది అపాయకరమైన సంగతి సుమా. ఎందుచేతనంటే ఎన్నడూ కూడా కదిలించబడదాన్ని నీవు స్వీకరించవలసి ఉన్నది. నిన్ను హెచ్చరింపజేయ ఒక గడియ ఉన్నదని నీకు తెలుసా? ఆ హెచ్చరిక గీత నువ్వు దాటినట్లయితే అన్నమాట అది దోషమే. గుర్తించు, ఆ జూబిలీ సునాద సంవత్సరం వచ్చినప్పుడు యాజకుడు బూర పట్టుకుని ప్రతి బానిసీ విడుదల పొంది ఉన్నాడు. వెళ్ళవచ్చని బూరతో ప్రేరణ చేస్తాడు. అయితే వారు తమ యొక్క స్వాతంత్ర్యాన్ని నిరాకరించినట్లయితే అలాంటి వారిని దేవాలయంలోనికి తీసుకుని పోయి అతని చెవికి పంటతో రంధ్రము చేస్తారు. అటు తర్వాత ఆ వ్యక్తి తన యజమానికి నిరంతరము సేవ చేయవలసి ఉంటుంది. వినికిడికి గుర్తుగా అతని చెవికి అది ఉంటుంది. వెళ్ళట వల్ల విశ్వాసము కలుగును. బోరు యొక్క శబ్దమును అతడు విన్నాడు, అయితే దానికి అతను చెవియొగ్గలేకపోయాడు. అనేక పర్యాయాలు స్త్రీ పురుషులు దేవుని యొక్క సత్యమును వింటూనే ఉన్నారు. ప్రత్యక్ష రుజువులతోనూ అనుభవంతో కూడిన సత్యమును వింటూనే ఉంటారు, అయితే దాన్ని అంగీకరించడానికి అలగింపరు. ఇంకో కారణం కూడా ఉన్నది. సత్యమును దాని యొక్క ప్రత్యక్ష రుజువులను అంగీకరించుకుంటకు ఇష్టపడిన వారి యొక్క ఎన్నిక కూడా వారికి ఉన్నది. ఆ కారణము చేతనే స్వార్థకు వారు తమ చెవులు మూసి ఉన్నారు. ఆ వార్తను మరెన్నడూ కూడా వినలేరు. దేవుడిని హృదయంతో మాట్లాడినట్లయితే తక్షణమే కార్య నిర్వహణ చేయి అది నా సలహా. వారు చేయవలసిన దాని గురించి ఏలియా వారికి ఒక నిర్ణయం ఏర్పాటు చేశారు. మీరు ఎవరిని సేవించదో కోరుకొనుడి. హోవాయే దేవుడైతే ఆయన అనుసరించుడి, ఆయన దేవుడైతే దాని అనుసరించుడి. ఈ దిన ప్రతకాల వేళలో మన యొక్క పాఠంలో మనం నేర్చుకున్న రీతిగా ప్రతి ప్రకృతి సంబంధమైన వస్తువు ఆత్మ సంబంధమైన వస్తువుకు పోలిక ఉంటున్నది. సూర్యుడు తదితర ప్రకృతితో అనే వస్తువులతో. అదే నా యొక్క ప్రథమ బైబిల్ గ్రంథము. బైబిల్ గ్రంథము అనే ఒక్క పేజీ కూడా నేను చదవనప్పుడు దేవుడు నాకు తెలుసు. అనగా ప్రకృతిలో ప్రతి చోట కూడా బైబిల్ గుర్చి వ్రాయబడి ఉన్నది. కేవలం దేవుని యొక్క వాక్యముతో ఉంది. ప్రకృతిలో ఉన్న మరణము పాతి పెట్టబడుట పునర్జన్మ కలిగి ఉంట ఎలాగ జరిగను, సూర్యోదయమగుట అది దాటి సాగిపోవుట తిరిగి అస్తమించుట మరలా సూర్యోదయమవుట ఇలాగే వర్తమానంలో మనం ముందుకు సాగే కొలది అనేకమైన విషయాల ప్రకృతిలో దేవుడు ఎలా రుజువు చేయగలిగాడో మనం తెలుసుకోగలము. ఆత్మ సంబంధమైనది లేక ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైన దానికి పోలికై ఉన్నట్లయితే ప్రకృతి రీత్యా కోరుకొనుచున్న పెళ్లి కుమార్తె ఎలాగో ఆత్మ సంబంధంగా ఎన్నుకున్న పెళ్లి కుమార్తె అలాగే. వారిని ఎన్నుకోటకు మనం వెళ్తున్నామంటే అది చాలా జాగ్రత్తతో కూడిన విషయం. ఇక్కడ ప్రమాణాల విషయాల్లో మరణ పర్యంతరము ఎడబాటు లేని వారుగా ఉంటున్నాం. ఆ విధంగా దానిని మనము నిలబెట్టుకోవాలి. ఆ ప్రమాణమును దేవుని ఎదురు నీవు చేస్తున్నావు. మరణం మాత్రమే నిన్ను వేరు చేయగలదు. అలా చేయవలసి ఉన్న నమ్మకము పురుషుడు మంచి మనస్సుతో తన భవిష్యత్తుకై ప్రణాళిక వేసుకుంటున్నాడు. భార్యను ఎన్నుకొను. నీవు చేస్తున్న దాని గురించి బహు జాగ్రత్త కలిగి ఉండు. భక్తుని ఎన్నుకట్లో లేక భక్తగా చేసుకునే వ్యక్తిని అంగీకరించడంలో ప్రత్యేకించి ఈ రోజుల్లో బహు జాగ్రత్త వహించవలసి ఉన్నది. భార్యను ఎన్నుకునక ముందు పురుషుడు ఆలోచించి ప్రార్థించవలసి ఉన్నది. ఇదిలో అనేకమైన విడాకులు వివాదాలు ఉన్నవని నేను తెలుస్తాను. అమెరికా దేశము విడాకుల వివాదాలకు ప్రపంచంలో ముందడుగులో ఉన్నది. ప్రపంచమంతా మిగతా దేశస్తులను మనం నడిపిస్తున్నాం. ప్రపంచంలో మరెక్కడ లేని విడాకులు ఈ దేశంలో జరుగుతున్నవి.
క్రైస్తవ దేశమని దంచబడుతున్న ఈ దేశంలో ఎంతటి సిగ్గుచేటు మనకు విడాకుల కోర్టులు. దేనికి కారణమని తలస్తున్నప్పుడు స్త్రీ పురుషులు ఇరువురు దేవునికి దురస్థులై పోవటమే. అంటే స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఈ విషయమకే ఒకరి ఒకరు ప్రార్థించినట్లయితే అందమైన గుండ్ర రెక్కలున్న స్త్రీ కొరకు లేక ఎత్తైన భుజాలు గల పురుషుడి కొరకు కాదు లేక ఏదో లోక తృష్ణ కొరకు కాదు. మొదటిగా దేవునేపు చూచి దేవా ఇది నీ చిత్తమా అని అడగాలి. పాఠశాల వలె నేడు ఎంతో మోసగుత్యాలు జరుగుతున్నవి. ఉదయాన్నే పిల్లలు వచ్చినప్పుడు నా ఇరుగు పొరుగు స్నేహితుల పిల్లలు నా ఎద్దుకు వచ్చి అడిగారు, సహోదర బ్రానహం నా కొరకు ప్రార్థన చేస్తారా, మాకీరోజు పరీక్ష ఉంది, రాత్రంతా కష్టపడి చదివాను కానీ పరీక్షల్లో నెగ్గుతాను అనేది నమ్మకం లేదు, నా కొరకు ప్రార్థించండి. ప్రతి బడి పిల్లవాడు అంతే అని అనుకుంటాను. రాతకాల వేళ కుటుంబ ప్రార్థనలు ఇవ్వాలకు చెప్పవచ్చు, అమ్మా జాన్కి ఈ రోజు పరీక్ష ఉంది, మనం వాని కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే చేయాలని నేను నమ్ముతాను. అయితే నీవు చేసేదంతా మరో మార్గంలో మోసముతో ఇంకొకరు పేపర్ చూసి కాపీ కొడతావు. అయితే ఊరికే వచ్చి ఆ విషయానికి ప్రార్థన కొరుతావు. మనము చేసిన దాని గురించి ఆలోచించినట్లయితే మనము వివాహము చేసుకోబోతున్నప్పుడు భార్యను భర్తను ఎన్నుకొని అది అవగాహన చేసినట్లయితే మనిషి ఎంతగానో భారముతో ప్రార్థించవలసి ఉంటుంది. ఎందుచేతంటే తన అతను తన జీవితాన్నే నాశనము చేసుకోబోతున్నాడు. ప్రమాణమును గుర్తుంచుకో, మరణ పరింతరము ఒక్కరినొకరు ఎడబాయమని పొరపాటున ఎన్నుకొని ద్వారా తన జీవితాన్ని తానే వినాశనము చేసుకుంటున్నాడు. అతను తప్పుడు ఎన్నిక చేసుకుంటున్నాడు అని అతనికి అర్థమైతే, అతని భార్య కూడా యోగ్యత లేని దానిని పెళ్లి చేసుకుంటున్నాడు అతనికి అర్థమైతే, అతనే ఏదో ఒక విధంగా పెళ్లి చేసుకుంటే అదే అతని పొరపాటు. అతనికి భర్తగా యోగ్యత లేని వాళ్ళని ఎదిగి ఒక స్త్రీ ఒకరి భర్తగా స్వీకరించితే ఆ తర్వాత అది మంచిది కాదని నీవు తెలుసుకున్నప్పటికీ అది నీ యొక్క పొరపాటే. చేత ఎంతో భారంగా నీవు ప్రార్థించే వరకు ఇలాంటి ఎన్నికలు నీవు చేసుకోకూడదు. సంఘమును ఎన్నుకోట్లు కూడా అదే నీకు వర్తిస్తుంది. నీవు సహవాసము చేస్తున్న సంఘము కొరకు నీవు ప్రార్థన చేయవలసి ఉన్నది. సంఘాలకు ఆత్మలున్నవి. నేను ఆక్షేపకుడుగా ఉండాలని ఆశించను కానీ నేను పెద్ద వయసులో నాకు తెలియను. ఏదో ఒక దినమున నేను ఈ స్థలమును విడిచిపెట్టవలసినది. రాత్రి నేను చెప్పేదాని గురించి లేక ఇంకోసారి నేను చెప్పేదాని గురించి ఆ తీర్పు దినం లెక్క చెప్పవలసిన వాడై ఉన్నాను. అందుచేత నేను సంపూర్తిగా చనిపోయిన వాడై నిజముగా ఒప్పుదల గల వాడై ఉండవలసి ఉన్నది. నీ ఒక సంఘంలోనికి వెళ్ళు, ఆ సంఘస్థుల యొక్క నడతను గమనించు, ఒక్కసారి సంఘ కాపని కూడా గమనించు. ఆదిరి గారి వలె సంఘస్థుల నడవడి ఉండి నీవు కనుగొలుగుతావు. కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను, పరిశుద్ధాత్మకు బదులుగా నీవు ఇంకొకరి ఆత్మలో పొందుకుని ఉంటారు. ఒకే దాన్ని పట్టుకుని దానిపై ఊగులాడుతున్న పాదిరి గారు ఉన్న స్థలానికి నీవు వెళ్లి చూసినట్లయితే ఆ సంఘస్థులు కూడా అలాగే చేతులను నీవు చూస్తావు. నేను ఒక సంఘానికి వెళ్లి చూశాను, అక్కడ పాదిరి గారు నిలబడి తన తలను వెనుక్కు ముందుకు ఊపుతూ ఉన్నాడు. అది నేను చూశాను. సభ్యులంతా ఏమి చేస్తున్నారో చూడు, అదే సంఘ సభ్యులంతా అదే చేస్తున్నారు. పాదిరి గారు దౌర్తిస్తుంటే సంఘమంతా అదే పని చేస్తుంటారు. అందువలన నేను ఒక సంఘాన్ని ఎన్నుకున్నట్లయితే నిజమైన మూలాధారమైన సంపూర్ణ సువార్త కలిగిన బైబిల్ సంఘాన్ని నేను ఎన్నుకోవలసి ఉన్నది. ఆ యొక్క కుటుంబం అంతా అందులో ఉండవలసి ఉన్నది. ఎన్నుకున్నట నిన్న ఆ ఇరువురు నేను చూశాను. సోదరు శకారి యొక్క కుమారుడు అల్లుడు ఇరువురు నిన్న ఒక యవనస్తుని కొరకు ప్రార్థన తీసుకుని వెళ్లారు. అతడు నాజూకైనవాడు, సంగీత ప్రియుడు కూడా. అతని పేరు ఫ్రెడ్ బర్కర్. ఒక ప్రయాణం నుండి తిరిగి వచ్చిన వెంటనే ఫ్రెడ్ చనిపోతున్నాడు రండి అని నన్ను పిలిచారు. నేను వారి ఇంట్లో ప్రవేశించక ముందే ఇంకో వార్త నాకు అందింది, ఇప్పుడే అతను చనిపోయి ఉండవచ్చునని తెలియజేశారు. అతడు మెదడులో రక్తనాళాలు పగిలిపోయినవి, స్పృహలేక కోల్పోయాడు, చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతని భార్య అతని కొరకే ప్రార్థించమని నన్ను కోరింది.
నేను ఇలా తలంచాను, నేను విమానంలో వెళ్ళినా నేను అక్కడికి వెళ్ళేలాగా చచ్చిపోయి ఉండవచ్చు లేక చనిపోయి ఉండవచ్చు అనుకున్నాను. అక్కడ ఒక అమ్మాయిని పిలిచి ఫోన్ ప్రేక్షకుడికి అతికించేట్లు ఏర్పాటు చేశాను. అతడు గుటకలు వేయట్లేదు, యాంత్రికంగా నోట్లో ద్రావకం పోస్తున్నారు. మేము అతని కొరకు ప్రార్థించినప్పుడు వంతైపోయినది గొంతులో నుండి తీసివేయండి. అతడు గుటకలు వేయగలిగాడు, వైద్యులు దాన్ని నమ్మలేకపోయారు, అది తీసివేస్తారు. మెరగగలిగాడు. ఆ మరణాలు లేచి కూర్చున్నాడు. ఒక సంఘము, సంఘమును ఏర్పరచుకుంట. ఈ ఉదయాన్నే ఫోన్ కాల్ లో విన్న వార్త, నా యొక్క సంఘ సభ్యురాలు, అవి వాస్తవంగా లూయిస్ వెళ్ళి వచ్చిన బాప్టిస్ట్ స్త్రీ. ఆమె ఈ రోజు ఉదయాన్నే చనిపోయింది. నా సొంత సంఘము, నిజముగా ఆయన కొరకు ప్రతిష్ఠించుకున్న ప్రజలు, ఆమె సమాధి చేయబడక వరకు ఆమె ఎందుకు వెళ్లి ఆమె చుట్టూరా చేరి మరణించిన ఆమెలో ప్రాణం వచ్చే వరకు ప్రార్థించారు. ఈ రాత్రి ఆమె సజీవురాలుగా ఉన్నది. ఆ యొక్క సంఘ పెద్దలు అలా జరిగినందుకు కారణమేంటి? సమస్తము సాధ్యమైన వారికి ప్రబోధ చేయబడ్డ వల్లనే. దేవుని ఎందుకు దీన మనస్కులై రండి. అందుచేత నీ వస్తువుని ఎన్నిక చేసుకోవాల్సి ఉన్నది. ఇంకా ఒక స్త్రీని పురుషుడు ఎన్నుకోవడం ద్వారా అతని యొక్క అభిరుచులు, గుణగణాలు తద్వారా తేడతలేమై ప్రతిభింప చేస్తున్నవి. చెడ్డ స్త్రీని పురుషుడు ఎన్నిక చేసుకున్నట్లయితే అతని యొక్క గుణ లక్షణాలు ఆమె వల్ల తెలియబడతబడుతున్నవి. అతను మెరుగు కట్టుకున్న దాన్ని బట్టి అతని లోపల ఉన్నది తెలియబడుతుంది. ఒక స్త్రీని పురుషుడు భార్యగా స్వీకరించినప్పుడు ఆమె ఆ పురుషులోని భావాలను బహిర్గతము చేస్తున్నది. అతని అంతరంగంలో అది బయలుపరుస్తుంది. అతను బయటకు ఏమి చెప్తున్నాడో అది ఏమైనప్పటికీ అతను ఎవరిని పెళ్లి చేసుకున్నాడో గమనించు. క్రైస్తవుడు చెప్పుకున్న ఒక వ్యక్తి ఆఫీసుకు వెళ్లాను. గోడ నిండా ఏవో పిన్నులతో తగిలించి ఉన్నవి. చుట్టూరా భోగి భోగి సంగీతం వినబడుతుంది. అతను ఏమేమి చెప్తున్నా అనవసరం. అతని యొక్క సాక్ష్యాన్ని నమ్మలేదు. ఎందుకంటే అతడు లోక భోగాల చేత పోషించబడుతున్నాడు. అతడు పాట కచేరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, షోకులు చేసే రాణిని పెళ్లి చేసుకుంటే, నవగరాని రెక్కెట్టలాడదాన్ని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అతని మనసులో ఉన్నది ప్రతిబింబం చేస్తున్నది. అతని యొక్క మనసులో ఏముందో, భవిష్యత్తులో అతని గ్రహం ఏమవుతుందో తెలియపరచబడుతుంది. ఎందుకంటే తన బిడ్డలను పెంచిన కొరకై అతను ఆమెను ఎన్నుకున్నాడు. ఆవిడ ఏమైతుందో అదే మార్గంలో తన పిల్లల్ని కూడా పెంచుతుంది. ఆమె భక్తులోని భావాలను బహిర్గతము చేస్తుంది. అలాంటి గుణలక్షణాలుగా స్త్రీని పురుషుడు ఎన్నుకుంటే భవిష్యత్తులో ఎలాగ తయారవుతుందో చూడండి. క్రైస్తవుడు అలాంటి కార్యాలు చేయగలని ఊహించగలవా? లేదండి, నేనెన్నడూ అది అలా ఊహించను. నిజమైన క్రైస్తవుడు అలాంటి అందమైన రాణుల కోసము, పాట కచేరీ పడదల కోసము, షోకులాళ్ళ కోసము వెతకకూడదు. క్రైస్తవ గుణగణములకు అతను వెతుకుతాడు. అన్ని కలిగిన వ్యక్తి నీకు దొరకపోవచ్చు. నిజమైన అందమే కలిగిన ఒక బాలిక ఉండవచ్చు. ఇంకొకరు ఆమె కంటే అందంగా కనిపించవచ్చు. ఒకరికంటే ఇంకొకరికి నీవు త్యాగము చేయవచ్చు. ఆమె స్త్రీ యొక్క గుణగణాలు కలిగి ఉండకపోతే, ఆమె అందంగా ఉన్నది లేదు నాకు అనవసరం. ఆమె యొక్క గుణగణాలు నీవు చూడవలసి ఉన్నది. ఆమె అందంగా ఉన్నా లేకపోయినా,
or it is becoming if a Christian would choose a wife
tanaka bhari ennukodalo athu nidanga tirigi janminchina streeni ennukovalsi unnadi aame ye vidhanga kanipinchadi
it's what she is
adi aame emai unnado ade aame untundi aapidapa athu yoka daivabhaktini adi pratibhimpa chestunadi athane manobhilashanu aame pratibhimpa chestunadi raabo dinamalloni kutumba bhavishyattam telichestunadi
will be raised for such a woman
ఆ స్త్రీ యొక్క నడిపింపు ద్వారా తన ఇంటి యొక్క భవితవ్యము ఆమె ద్వారానే నెరవేరబడుతున్నది. అతను ఒకవేళ నేటి నవనాగరిక రికెట్టాలను, షోకులాడులు పెళ్లాడితే అతను ఎదురు చూచేది దేని కొరకు? అతని భవిష్యత్ గ్రహం ఎలా ఉంటుంది? ముఖ్య కుస్తి లేకుండా ఇంత ఉండి యోగక్షేమాలు చూడలే అమ్మాయిను పెళ్లి చేసుకుంటే, ఆమె ఇంకొక ఆఫీస్ లో పని చేయాలని ఆశలు కలిగిన స్త్రీ అయితే, ఆమె ఇటువంటి గృహ నిర్వాహకురాలు అవుతుందో చూడు. నీకు బేబీ సిట్టర్లు ఇంకా మొదలైనవి కావాలి. ఇది నిజం. ఉద్యోగాలు చేయాలనే నేటి నవనాగరిక గల స్త్రీల అభిరుచులు గుర్చి నాకంత ఇష్టం లేదు. యూనిఫామ్ వేసుకుని పోలీసుల వలె మోటార్ సైకిల్ మీద పట్టమంతా తిరుగుడు నేను చూచినప్పుడు, స్త్రీ అలాగుడ పట్టణానికే అవమానము. ఎందరో పురుషులు నిరుద్యోగులై ఉంటున్నప్పుడు మన పట్టణం యొక్క నవనాగరికత ఆలోచన తేటగలపరుస్తుంది, దాని హీనతను అది తెలియచేస్తున్నది. అలాగుంటానికి మా స్త్రీలకు మేము అనుమతి ఇవ్వము. వారు అలాగుంటానికి వారికి అవసరం లేదు. దేవుడు పురుషుడికి భార్యనిచ్చినారంటే రక్షణ తర్వాత అతనికి శ్రేష్టమైన వస్తువును ఇచ్చున్నాడని అర్థము. పురుషుడి యొక్క స్థానాన్ని ఆమె ఆక్రమించుకు ప్రయత్నం చేస్తే అతను పొందిన వాటిలో అతి నీచమైంది అదే అవుతుంది. అది వాస్తవమే. ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచించేద్దాం. అది తప్పు అని నాకు తెలుసు, అది తప్పని నీవు తలస్తావు, అయితే ఇది సత్యమే. అది ఎంత చెడదైనా మాకు అవసరం, కానీ వాస్తవాలు తప్పక ఎదుర్కొనవలసి ఉన్నది. అదే బైబిల్ గ్రంథం మనకు బోధిస్తున్నది. ఆయన యొక్క భవిష్యత్తు గ్రహంలో ఆయన భవిష్యత్తు వధువును గుర్చి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ప్రణాళికలు చూస్తున్నాం. అది కనిపించనే ఉంటుంది. ఒకరు శోకులాన్ని పెళ్లి చేసుకుంటే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా? ఎల్లప్పుడు కూడా బయట తిరిగే ఒక స్త్రీని ఒకరు పెళ్లి చేసుకుంటే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా? ఇది కొద్దిగా ఎబ్బెట్టిగా ఉండవచ్చు, దాన్ని నేను చెప్పాలని ఆశిస్తున్నాను. సహజంగా ఒక విషయం చెప్పాలనుకుంటే నేను చెప్పి తీరుతాను. సహజంగా ఇది దేవుని యొక్క మార్గం. పశువులను కొనుగోలు బేరానికై తరచూ నేను ఎవరితో కూడా వెళ్తుండేవాడను. దాని యొక్క ధర నిర్ణయించక మునుపు ఆ పెద్ద మనిషి ముందుగా ఆవు పడ్డ యొక్క నొస్సులు తూచి పరీక్ష చేసేవాడు. మరలా దాని తలను తిప్పి చూసేవాడు. అతని వెనకాలే నేను ఉండి క్రిందికి పైకి అతను చూచేదంతా కనిపెడుతూ ఉండేవాడు. కోడ యొక్క రూపం అతనికి నచ్చిందంటే దాని నొస్సులు చూస్తాడు, కొన్నిసార్లు తల ఊపి వెళ్లిపోతాడు. నేను అన్నాను, జెఫ్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. చెప్పు బిల్ అన్నాడు. అడిగాను, సరే ఆ ఆవు నొస్సులనే ఎప్పుడు పరీక్షిస్తుంటావు ఎందుకు? అది బాగా బలమైన ఆవుగా కనిపిస్తుంది కదా అని అన్నాను. అలా చెప్పాడు, నేను విషయం చెప్పాలనుకుంటున్నా బాయ్, నువ్వు చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నది. అదంతా అతను చెప్పిన తర్వాత అర్థం చేసుకున్నాను. అదంత బలంగా ఉన్నదో నాకు అనవసరం. పెద్ద గంగడోలు కలిగి బలంగా కనిపించని అన్నాడు. దాని నొసట అడవి చుక్క కనిపిస్తే నీవెప్పుడు కూడా అలాంటివి కొనుగోలు చేయకూడదని అన్నాడు. ఎందుకని జెఫ్ అని అడిగాను. సరే చెప్తానన్నాడు. మొదటి సంగతి ఏంటంటే అది ఎన్నడూ కూడా పిల్లలను ఏనదు. ఆ తర్వాత విషయం, అది దూడకు పాలిచ్చే తల్లిగా ఉండలేదు, అది బలంగా ఉంటుంది కనుక దొడ్డిలోనే కట్టివేస్తారు. అలాగే సురిగలుగునది కాబట్టి దాని కబేలాగా అప్పజెప్పుకుంటారు అన్నాను. దీని వల్ల కొంత నేర్చుకున్నాను, మీకు తెలుసా? అదే ఆడమనిషికి కూడా అనువర్తిస్తుంది. అడవి సుడి కలిగి ఇక్కటిలాంటి రూపము కలిగిన స్త్రీలని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓ కుదవాడా, నీలిమందుల్లాంటి నీలిముద్దల్లాంటి కళ్ళు నాకు అవసరం. ఆమె క్రైస్తవ స్త్రీ కాగలదనే విషయం నాకు అనుమానాస్పదమే. టెలివిజన్లు వార్తాపత్రికలు ఎంత అందగత్తనే ఆమెను అభివర్ణించినది నాకు అనవసరం. ఎంతో భయంకర రూపం, నా జీవితంలో చూడని అసహ్యమైన వికృతి రూపం అది. క్లిఫ్టన్ కేప్టోరియాలో ఒక ప్రాతకాల 16 సమయంలో నేను మొట్టమొదటి చూశాను. కొందరు ఎవరు స్త్రీలు పైకి ఎక్కి రావడం నేను గమనించాను. సోదరు ఆర్గన్ బ్రైడ్ వచ్చాడు, నేను వచ్చాము. క్రిందంతస్తుకు అతను దిగి వెళ్లాడు. ఒక అమ్మాయి వచ్చుతున్న నేను చూశాను. నేను అనుకున్నానో నాకు తెలియదు, క్రితంలో నేను అన్నడూ దాన్ని చూడలేదు. ఆవిడ కొనుకుడు పుండు కలిగినట్లుగా కనిపిస్తున్నది.
ఇదో ఒక తమాషా చూపు, అది తమాషా అని చెప్పడం లేదు, అది అదే నేను చెప్తున్నాను. మీకు తెలుసా, కుష్ఠరోగం నేను చూశాను, నేను ఒక మిషనరీని, రకరకాల వెరిసెస్లు గల వారిని నేను చూశాను, వివిధ రంగులు గల జబ్బులు గల నాకు తెలుసు. ఆ యవనశ్రీ దగ్గరికి నేను వెళ్ళి నేను దేవుని సేవకుడును, రోగుల కొరకు ప్రార్థన చేస్తాను అని అన్నాను. నీకు ప్రార్థన చేయాలా అని అడిగాను. నేనెన్నడూ అటువంటిది నేను చూడలేదు. తర్వాత ఇద్దరు ముగ్గురు లోపలికి వచ్చారు, అడుగు వెనుక వేసుకుంటూ వేచి ఉన్నాను.
తర్వాత సోదరు ఆగమేడ వచ్చాడు. నేను అడిగాను,
సోదరు ఆగమే ఇక్కడ ఉండవచ్చు. నేను అడిగాను, సోదరు ఆగమేడ్ ఈ ఆడవాళ్ళకు జబ్బేంటి? అతను చెప్పాడు, వారు రంగులు పూసుకున్నారు అన్నాడు. నేనన్నాను, అయ్యయ్యో ఈ జబ్బు ఇతర స్త్రీలకు అంతకుండా తెగుళ్ళ మందుల కొట్టులో ఆమెను ఉంచవలసి ఉన్నది అని నేను అనుకున్నాను. కాబట్టి నీకు తెలుసా, నీవు ఎన్నిక చేసుకునే ముందుగా చూచి ప్రణాళిక చేసి ప్రార్థించవలసి ఉన్నది. వాక్య వాగ్దానం ద్వారా మనం దీన్ని తెలుసుకున్నాము. పురుషుడు ఎన్నిక చేసుకునే పెళ్లి కుమార్తె అతని యొక్క గుణగణమును ప్రతిబింబజేస్తున్నది, ఆత్మలో ఉన్నది ఆమె పరావర్తింపజేస్తున్నది. పరిశుద్ధాత్మ పూర్ణ వ్యక్తి అలాంటి స్త్రీని భార్యగా ఎన్నిక చేసుకున్నా? సహోదరుడా, నేను అలాంటిది చూడలేదు. నేను అనేక అనుభవాలు కలిగిన వయస్కులను, నేనేది చూడలేదు. చూశారా, అతనిలో ఉన్న భావాలు ప్రతిస్పందనయే ఆమె, భవిష్యత్ గ్రహ సహ నిర్మాతయే ఆమె. ఒక్క క్షణం మన వెనుదిరిగి ఆత్మ సంబంధితమైన విషయాల వైపు చూచినట్లయితే, లోక సంబంధమైన సంఘాలు నీవు చూచినట్లయితే, లోక వాంఛలు కలిగి లోక కార్యకలాపాలలో సంకీర్ణమైన ఈ లోక సంఘమును చూచినట్లయితే, రాయబడిన దేవుని ఆజ్ఞలు వాటి కొరకు కాదని తలంచే ఆ సంఘములను చూచినట్లయితే, క్రీస్తు అలాంటి పెళ్లి కుమార్తె కోసం రావడం లేదని అప్పుడు నీవు గ్రహిస్తావు. నవరాజుతున్నటువంటి నేటి సంఘమును ఆయన పెళ్లి కుమార్తెగా ఎందుకున్నాయని నువ్వు తలస్తున్నావా? కానే కాదు, నా ప్రభుకు కాదు, ఎన్నడికి కాదు. నేను ఖచ్చితంగా చూశాను. స్త్రీ పురుషులు ఇరువురు ఒక్కటే, ఆ విధముగా నీవు మరో వ్యక్తితో ఐక్యత చెప్పగలవా? అలా జరిగితే అది నిజంగా నా యొక్క విశ్వాసానికి విరుద్ధమే. ఆ విధముగా దేవుడి ఇంకో దానికి తనకు తానుగా ఐక్యము కాగలడా? నియమముల ప్రకారమైన సంఘ శాఖ అయిన వేశ్య ఆయన అలాగూ చేయగలని నువ్వు తలస్తున్నావా? ఆయనకి భక్తి గల వారని చెప్పుకొచ్చు దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎన్నడూ అలాంటి దానితో ఏకము కాలేడు. ఆమె ఆయన యొక్క గుణ లక్షణాలను ఆమెలో కలిగి ఉండవలసి ఉన్నది. తిరిగి జన్మించిన సంఘము క్రీస్తు యొక్క గుణలక్షణాలు కలిగి ఉండవలసినది. ఎందువల్లంటే భార్య భర్తలు ఇరువురు ఒక్కటే. దేవునికి ప్రీతికరమనివే యేసు చేశాడు, ఆయన వాక్యమును గైకొన్నాడు, ఆయన వాక్యమును ప్రత్యక్ష పంచాడు, ఆయన వధువు కూడా అదే గుణలక్షణాలు కలిగి ఉండవలసి ఉన్నది. ఏ విధము చేతనైనా సరే అది సంఘ శాఖగా ఉండకూడదు. నీవు ఎంత కాదని చెప్పినా నీవు ఇది చేయ లేక నీవు ఇది చేయకూడదు అని నడిపించే బోర్డు సభ్యుల ద్వారా అది స్వాధీనపరచబడుతున్నది. అనేక సార్లు దేవుని వాక్యానికి మిలియన్ల దూరంలో అది దూరమైపోతుంది. సంఘం ఇవ్వడానికి దేవుడి చేత అప్పగించబడిన నిజ నాయకునికి దూరమైనది మనకు ఎంతో కీడుతో కూడిన విషయమై ఉంటున్నది. ఆయన ఎన్నడూ కూడా ప్రెసిడెంట్ పంపలేదే. బిషప్లను గాని కార్డియల్ని గాని పోపులు గాని అలాంటి వారిని ఆయన ఎన్నడూ కూడా పంపి ఉండలేదు. సంఘము నడిపించడానికి ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. నేను చెప్పిన సంగతులు మీకు బోధించును, మీకు గుర్తు చేయును, సంభవింపు సంగతుల గురించి మీకు సాక్ష్యమిచ్చును. పరిశుద్ధాత్మ మాత్రమే ఆ కార్యములు చేయును. అయితే ఈ నవనాగరిక సంఘము అలాంటిదాన్ని తిరస్కరించినది. ఆయనంటే వారికి ఇష్టము లేదు. అది పెళ్లి కుమార్తె ఎలాగవుతుంది? నేటి ప్రజల నవనాగరిక గల సంఘ శాఖను ఎన్నిక చేసుకుంటున్నారు. దాని అర్థం అలాంటి వారు వాక్యమును గుర్చి ఎదుగుదల లేని వారిని రుజువవుతుంది. ఫలితంగా మిమ్మల్ని బాధపడతాడా భావని కాదు, కాని దాని యొక్క అంతర్భావాన్ని నీవు కనుగొనే వరకు నీ ఆలోచన సుదీర్ఘంగా ఉండాలనే ఆకాంక్ష. అనేక వివాహాలు చేశాను, అయితే క్రీస్తు ఆయన యొక్క పెళ్లి కుమార్తె యొక్క వివాహమే నాకు స్మరణకు వస్తుంది. కొంతకాలం క్రితం నేను ఇక్కడ ఒక పెళ్లి జరిగించాను. నేను జరిగించిన వివాహాలన్నింటిలో ఎంతో ఘనమైనది అది. చాలా కలగందట. నేను యవన సేవకుడిగా ఉండి జరిగించిన పెళ్లి అది.
నా సహోదరుడు డబ్ల్యూపీఏలో పనిచేస్తూ ఉండేవాడు. నా వయసులో ఉన్న మీలో కొందరికి అది ఇంకా గుర్తుందో లేదు. ప్రభుత్వం వారి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ అది. నా సహోదరుడు 30 మైళ్ళు వెళ్లి అక్కడ పనిచేసుకుని వచ్చేవాడు. కొన్ని చెరువులు త్రవ్వుతుండేవారు. కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అది. 100 మైళ్ళ దూరంలో ఉన్న ఇండియా పోలీస్ నుండి ఒక యవనస్తుడు వచ్చి నా సోదరుతో కలిసి పనిచేస్తుండేవాడు. ఒక రోజు నా సోదరుతో ఇలా అన్నాడు, బోధకునికి చాలంత డబ్బు నేను ఇవ్వగల స్థితిలో ఉన్నట్లయితే నేను పెళ్లి చేసుకునేవాడను. అతను చెప్పాడు, లైసెన్స్ పొందడానికి తగినంత డబ్బు నా దగ్గర ఉన్నది, అయితే బోధకుడికి చెల్లించుకోవాల్సిన డబ్బు నా దగ్గర లేదు అని చెప్పాడు. డాక్టర్ అన్నాడు, మంచిదే, నా సోదరుడు ఒక బోధకుడు, అతను నీకు పెళ్లి చేయవచ్చు. ఇంకా చెప్పాడు, ప్రజల దగ్గర నుండి అతను ఎప్పుడూ అలాంటివి ఆశించడు. అతను అడిగాడు, ఆయన నాకు వివాహం చేస్తాడేమో అడుగుతావా? సరే, ఆ రాత్రియే నా సోదరుడు నన్ను విచారించాడు. నేను ఇలా చెప్పాను, క్రితంలో ఆ అబ్బాయి లేక వారిరువుల్లో ఎవరికి కూడా పెళ్లి చేసుకునే వారైతే అన్ని నిమ్మలంగా జరిగిపోతవి, అతడే నీకన్నీ చెప్తాడు అని చెప్పాడు ఆయన. అలాగైతే రమ్మని చెప్పు అని నేను చెప్పాను.
శనివారం కల్లా అతడు రానే వచ్చాడు. దీని యొక్క గతంలో గురించి తలంచుకు నాకు ఎప్పుడు కూడా గొప్పగా కల్పిస్తుంది. అది ఒక మధ్యాహ్న సమయం, చిరుకులు పడుతున్నవి. ఒక పాత చావలేటి కారు హెడ్లైట్ వేసుకుని మూటగట్టిన వైర్ ఒకటి తగిలించుకుని ఎదురుగా వస్తున్నది. నా భార్యను పోగొట్టుకున్న ప్రథమ దినాలవి. అప్పుడు జత్తగానున్నటువంటి 2 గదుల్లో నేను నివసిస్తుండేవాడను. డాక్ కూడా నాతోనే ఉన్నాడు. వారి కోసం ఎదురు చూస్తున్నాం. ఆ కుర్రవాడు కారు దిగాడు. అతను చూడటానికి ఎవరికి కూడా పెళ్లి కొడుకులాగా కనిపించట్లేదు. అది నేను అలా తలంచాను. అయినప్పటికీ డాలర్నర పెట్టి అందమైన చెప్పుల చేత కొన్నాను. తను తొడుక్కునే చేతితో దగుర్తిస్తూ వస్తున్నాడు. తొడుక్కునే ట్రౌజరు గోనె చంచుల మారిగా ఉన్నది. పాతకాలపు చుక్కల చుక్క ధరించున్నాడు. మీలో కొంతమందికి పెద్దవాళ్లకు అది గుర్తుంటుంది. కడగమైన కుండల మారిగా, బట్టలు ఉడిగే కుండల మారిగా అది కనిపిస్తుంది. గీతలు గీతలుగా ఈ ఒక మూలకు కట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ చిన్నమ్మాయి కాలు ఉండి ఇంకో ప్రక్క గుండా దిగి ఉన్నది. వస్త్రాలు ధరించింది ఆమె. వాటి పేరేదో నాకు తెలియదు. ఒకప్పుడు ఆ రకం వస్త్రాలు జింగమని పిలిచినందుకు అది తప్పే అని తెలుసుకుంటున్నాను. మరలా అది అదే నేను పొరపాటు చెప్పాను. నేను చెప్పాను తరచుగా అలా చేస్తుంటాను. కాలు నుండి దిగి మెట్ల మీదకు వారిద్దరు వచ్చారు. వారిద్దరు లోపల వస్తున్నప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే, ఒక స్వల్ప విషయం, ఆమె ధరించిందంతా ఒక లంగా మాత్రమే. తొడుక్కోడానికి చెప్పులు కూడా లేవు. ఇండియా పోలీస్ సంబంధించిన ఎత్తుగా కనిపించడానికి ఒక తరహా వస్తువులు ఆమె వద్ద ఉన్నవి. అల్లి అల్లని పొడవైన జడ వెనకాల వెళ్లాడుతుండగా చాచులకు ఆమె చూచడానికి ఆమె చాలా చిన్నదిగా కనిపిస్తుంది. పెళ్లి చేసుకునే వయసు నీకు ఉందా అని అడిగాను. అవునండి అన్నది ఆమె. రాతపూర్వకంగా అనుమతి మా అమ్మా నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చానండి అన్నదా. మరలా కోర్టులో లైసెన్స్ కొరకు చూపించడానికి అది నా దగ్గరే ఉందని అన్నది. మంచిది, ఈ వివాహ కార్యక్రమం జరిగించక ముందు కొన్ని విషయాలు మేము అడుగుతాను అని అన్నాను. వారిద్దరు కూర్చున్నారు. ఆ యువకుడు గది చుట్టూర ఊరగా చూస్తున్నాను. తలా క్షవరము చేయించుకోలేదు. రూప వికృతంగా కనిపిస్తుంది. గది చుట్టూ కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. నా మాటలేవి అతనికి అతను పట్టినట్టుగా లేవు. నేను అన్నాను, బాబు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించు. నేనండి నేను అడిగాను, నీవి స్త్రీని ప్రేమిస్తున్నావా అని. అవునండి నేను ప్రేమిస్తున్నాను అని జవాబిచ్చాడు. నేను అడిగాను, నీ పురుషుని ప్రేమిస్తున్నావా? అవునండి నేను ప్రేమిస్తున్నాను. నేను అడిగాను, వివాహమైన తర్వాత ఆమె నివాసం చేతి కొరకు ఇల్లు ఉన్నదా? ఉన్నదండి అని అన్నాడు. మరలా నేను అడిగాను, మంచిది, నేను ఒక విషయం అడుగుతాను. నేనిక్కడ డబ్ల్యూపీఏలో పనిచేస్తున్నావని విన్నాను. అవునండి. వారంలో $12 రాబడి వస్తున్నది. నేను అడిగాను, ఆమె యొక్క జీవనాధారమును నీవు చేకూర్చగలవని నమ్మకం ఉందా? నా ఛాయశక్తులా నేను చూస్తాను అన్నా అని అన్నాడు. మంచిది, చాలా బాగుంది సహోదరి. అతనికి ఉద్యోగం ఊడిపోతే లేక ఇంట్లో నిన్ను బయటకు వెళ్లగొడితే ఏం చేస్తావు? మీ అమ్మా బాబు దగ్గరికి పరిగెడతావా అని అడిగాను. ఆహా లేదండి, మా వారితోనే ఉంటాను అని అన్నదామె. నేను అతను అడిగాను, చూడయ్యా నీకు 3 లేక 4 పిల్లలు కలిగి వారిని పోషించే ఆధారం నీకు లేకపోతే ఏం చేస్తావు? ఇంట్లో ఉండి గంటి వేస్తావా? నేను చెమట వచ్చి శ్రమిస్తాను, వేరే మార్గం మేము ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పాడు.
నేను కొద్దిసేపు ఆలోచన చేశాను. అతడు ఆ అమ్మాయి నిజంగా ప్రేమించడం గమనించాను. వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నేను వారికి ద్రోహము చేశాను. అతను ఆమెను ఎక్కడికి తీసుకుని వెళ్తాడో అని ఆశ్చర్యపడ్డాను. కొన్ని రోజులైన తర్వాత నా సహోదరుతో, డాక్, వారు ఎక్కడ ఉంటున్నారు అని అడిగాను. ప్రస్తుతం మనకి సమీపంలో ఉన్న చిన్న పట్టణమైన న్యూ ఆల్బనీలో వారు ఉంటున్నారు అని చెప్పాడు. దానికి కొద్ది దూరంగానే తగరముదుర్గ ప్రాంతం. దానికి ఆదిత్యంలో ఒక చిన్న అది కూడా కలదు. అది నేను లైన్ మీద అక్కడ పనిచేస్తున్నప్పుడు నాతో కూడా ఉన్నవారు, అనగా మిగతా పని వారు అక్కడనే కూర్చుని పక్కపక్కలు చెలోక్తులు చేస్తూ ఉండేవారు. అయితే ఆ నదీ తీరానికి వెళ్లి ఆ బండిలోకి వెళ్లి ప్రార్థిస్తూ బైబుల్ చదువుకునేవాడను. పాత డబ్బా కార్ల కుప్పల దగ్గర పాత డబ్బా కార్లు అక్కడ ఉన్నవి. ఇతనైతే అక్కడికి వెళ్లి ఆ డబ్బా కార్లు ఒకటి తీసుకుని దాన్ని తలుపుగా తయారు చేసుకున్నాడు. మళ్ళా వార్తాపత్రికలు టేకీ బట్స్ తీసుకుని, టేకీ బట్స్ అంటే ఎంతమందికి మీలో తెలుసు, అయితే క్యాంటికల్ లేరు, చిన్న కాజు బోర్డు ముక్క ఒకటి తీసుకుని చిన్న రెమ్మలు గట్టిగా అతికించి లోపలికి నెట్టడం, దానే టేకీ బట్స్ అంటాం. కాబట్టి వారు ఇక్కడ స్థావరం ఏర్పరచుకున్నారు. అక్కడెక్కడ ఇనుమల్లోకి వెళుతూ బతుకుతను ఏర్పాటు చేసుకున్నాడు. పాత బిడ్డలు కూడా తెచ్చుకుని భోజనం బలని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
About 6 months before that, I married E.V. Knight's daughter to E.T. Slider's son. E.V. Knight.
Ohio nadi prantham dhanikullo E.V. Knight okaru athare goppa goppa factory lu nadipistunnadu. Inka inti samaru tayar chese factory kuda athaniki unnadi. Slider aithe E.T. Slider aithe Isuka gravel company yajamani Koteshwarla biddila varu. వారి పెళ్లి నేను చేశాను. నేను ఒక స్థలానికి వెళ్తాను. 2 వారాలు అక్కడ కార్యక్రమం సిద్ధపాటు చేసేదని, దిండు సాయం చేత లోపలికి వెళ్ళగల చిన్న పగలోకి వెళ్తాను. ఎన్నడూ వైభవ సంబరాలు చూశాను. నేను ఎరుగని వైభవ సంబరాలు నేను చూశాను. దీనికంటే ఆ 2 వర్గముల దంపతులకు వివాహము చేయటకు. అయితే వారు బయటకు వచ్చిన తర్వాత వారంతా ఎలాగున్నారు? ఈ మరో జంట, మేము ఒకప్పుడు నివాసమున్న ఆ చిన్న గది మడత మంచం ఉన్నదో అతనే వారు నివాసము ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ 2 వర్గాల నూతన దంపతులకు ఒకే విధమైన వివాహము చేయబడింది. ఒకనొక రోజు ఈ సంపన్న కుటుంబీకులను చూసి రావాలని నాకు తలంపు కలిగింది. వారైతే పనిచేసుకునే అవసరం లేదు. వారి యొక్క తల్లిదండ్రులు కోటీశ్వరులు. వారి యొక్క బిడ్డకై అందమైన భవన నిర్మాణము చేశారు. వస్తువంగా ఈవి నైట్స్ కొండ శిఖరాంతరం ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు. అతని పెద్ద భవంతి తలుపు గడియలు 14 క్యారెట్ల బంగారం పొందికలు. అందుచేత అతని ఇల్లు ఎంత పెద్దదో మీరు ఊహించవచ్చు. వారు పనిచేసుకునే అవసరం లేదు. ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త క్యాడలెక్ కారు బహుకరించబడుతుంది. తల్లిదండ్రులకు ఏకైక సంతానం, వారికి లోటనేదే తెలియదు. ఒకవక దినమున అదే దారి నేను వెళ్తున్నాను. నాకే విధంగా వారు పరిచయమని అంటే, వారి స్నేహితుల్లో ఒకరు నాకు అత్యంత ప్రేమితుడు. మేమిద్దరము కూడా బాల్య స్నేహితులం. అలాంటి పరిచయంతో వారి వివాహాన్ని నేను చేశాను. అలాగే వారిని దర్శించడానికి నేను వెళ్లాను. నా పాత ఫోర్జ్ కారు ఇంటి బయటనే ఉంచి నడుచుకుంటూ మెట్ల దగ్గరికి వెళ్లాను. చాలా సమీపంగా నేను వెళ్ళినప్పటికీ వారి యొక్క శబ్దం వినబడుతుంది. వారు గడాబిడా మాట్లాడుకుంటున్నారు, ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. ఒక డాన్స్ కు వారు వెళ్ళొచ్చారు. ఆమె చాలా అందమైన బాలిక. ఈ అందాల రాణుల్లో ఆమె కూడా ఒకరే. అందాల రాణిగా పరిగణించబడినందున ఎన్నో బహుమతులు, కొన్ని కార్లు సంపాదించినది. నేను వారి వైపు చూశాను. చెరువు ఒక మూల కూర్చున్న ఉన్నారు.
ఆమెతో కలిసి నాట్యం చేసిన అబ్బాయి కూర్చియో, లేక అమ్మాయిని కూర్చియో, లేక ఇంకొకరు కూర్చియో తగాదలు ఆడుకుంటున్నారు. నేను పైకి వెళ్ళలోగా వారిద్దరు ఒక్కసారిగా ఎగిరిపడి నేలపైన వేగనముగా ఒకరినొకరు లాక్కొని ఒకరినొకరు పట్టుకుని ద్వారం వైపు నడుస్తూ వస్తున్నారు. ఇలాగన్నారు, ఎవరెక్కడ, హలో సో బ్రహాం, బాగున్నారా? నేనన్నాను, బాగున్నాను, మీరంతా బాగున్నారా? అతను అన్నాడు, ఓ మేము చాలా సంతోషంగా ఉన్నాం కదా ప్రియా. ఆమె నది, అవును ప్రియా, చూడండి యథార్థత కానిదేదో దాని నీవు ధరిస్తున్నావు. కోటపూచిన అగ్ని వల్ల నీకు పెద్ద కలగదుసుమా. ఈ రోజుల్లో కొన్ని సంఘాలు 2000 సంవత్సరం నాటి పెంతికోస్తును ఏదో రంగుల పూతగా పూసినట్లుగా ప్రయత్నిస్తుగా.
పూతపూచిన అగ్ని చేత నీకు వేడి కలగదు. పెంతికొస్తునిగా ఆ దినాల ఎలాగున్నదో ఈ దినాలు కూడా ఆ విధముగానే నిజమైన రుజువై ఉన్నది. చూశారా, ఆ అగ్ని ఇంకను పడుతూనే ఉన్నది. కోట పూసిన అగ్ని కాదు అని, ఇది వాస్తవమైన అగ్ని.
కాబట్టి అసజ్ఞే వారు ఉన్నారు. వారి స్థితి ఎటువంటిది? ఆ విధంగా నేను జీవించాలని అపేక్షించను. సరే, ఆ నదీ తీరాన ఒక కొండ శిఖరం ఉన్నది, మీకు తెలుసా? అక్కడే ఈ మరో జంట తమ స్థావరం ఏర్పరచుకున్నారు.
ఒక శనివారం మధ్యాహ్నం వేళ నేను ఇక్కడికి వెళ్లి వారు ఎలాగ ఉన్నారో చూద్దామని తలంచాను. నా ముఖమంతా దుమ్ము కొట్టుకున్నది, నా వస్తువులన్నీ మురికైపోయినవి, జారిపడుతున్నామనే భయం అనుకుంటున్నాను. ఇన్సులేటర్ పై కనిపెడుతున్నప్పుడు ఎలక్ట్రికల్ టేబుల్ ఎలా ఏదో ఇంకొకటి పగిలి ఎలాగుంటుందో, అలాగే ఆ నదీ తీరాన ఆ టెలిఫోన్ తీగలు అలాగే ఉంటావో,
చావలేని ఎదురుగా ఉండడం కనిపిస్తుంది. సంవత్సర క్రితమే వారి పెళ్లి చేశాను. ఎదురుగా ఒక తలుపు తెలుసుకుని ఉన్నది, వారి మాటలు నాకు వినబడుతున్నవి. ఈశ్వరం మరో విధంగా విషధారిగా వినిపిస్తున్నది. కొద్దిగా దగ్గరికి సమీపించాను, వారేమి చెప్పుకుంటున్నారో నేనేమో తెలుసుకోవాలని అతను నిలబడ్డాను. నేనేమి తెలుసుకుందామని నిలబడ్డాను. నేనేం మాట్లాడుతున్నాను దాన్ని తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం గురించి నేను ఇలా చేస్తాను, లేక ఇది నిజమేనా? ఆయన వాక్యం ఆయన నిలబెట్టుకుంటారా? ఆయన వాక్యం ఆయన నిలబెట్టుకున్నా, ఆయన మాటను ఆయన నిలబెట్టుకున్నట్లయితే అది దేవుడు కాదు. చూడు, ఆయన వాక్యం ఆయన నిలబెట్టుకున్నట్లయితే అప్పుడు ఆయన దేవుడే కదా. ఆ విధంగా మరి ఎలాగో చూడాలని అనుకున్నాను. నేను చాలా సులభంగా ప్రకృతి పడిపోగలేమో కూడా అతను ఇలాగే చెప్పడం నేను విన్నాను. సరే హనీ, అటువంటిది నేను నీకు ఇవ్వడం బాగలేదే. ఆమె చెప్తుంది, చూడు ముద్దల బంగారమా, ఇలా అంటున్నది, ఈ బట్టలు సరిపోతాయి కదా. ఆమె ఎలా అంటుంది ఇంకా, ఎందుకు ఇది చాలు బాగుంది, నేను దాన్ని ఇష్టపడుతున్నాను, మీరైతే అని చెప్తుంది. నేను అదే తిరిగాను. తలుపు నెట్టే దగ్గర చిన్న రంధ్రం ఉంటే దానిలో కూడా చూసిన పరకై నేను అటువైపు తిరిగాను. లోపల అతను కూర్చొని ఉన్నాడు, అతని వడిలో ఆమె ఉన్నది, అతని చేతుల పైన ఆమె, ఆమె చేతుల పైన అతను. వంకరిగా ఉండే ఒక టోపీ ఒకటి అతనికున్నది, దానికి ఒక చిన్న రంధ్రం, అదంతా పైన నలిగి ఉన్నది. దానిలో అతని జీతం బిల్లు పెట్టబడి కనిపిస్తుంది, దాన్ని అతను బల్ల మీదే పెట్టించాడు. అతను ఇలా అంటున్నాడు, ఇంట్లో సరుకులకింత, ఇన్సూరెన్స్ కింత, కారు ఖర్చుంత, వారి అవసరాలన్నీ కూడా సరిపోవడం లేదు. వస్త్రాలను చూస్తున్నాడు, అది ఒక డాలర్ ఖరీదవుతుంది, అది కొనాలని అతను అంటున్నాడు. అతను అన్నాడు, సరే హనీ, దాని నుండి చాలా అందంగా నువ్వు కనిపిస్తున్నావు. ఆమె అంటుంది, అయితే హనీ నాకు ఒక జత బట్టలు ఉన్నవి, నిజంగా అవి నాకు అవసరం లేదు. చూడు ఆ చిన్న రాణిని, నేను వెనుక్కు తిరిగి నేను వెనక్కి జరిగి వెనుకకు చూశాను.
ఇంకో ఇంటిలోని ఆ పైభాగాన్ని చూడగలిగాను. నిలబడి కొన్ని నిమిషాలు అలాగే చూశాను. నేను అనుకున్నాను, ఎవరు ఐశ్వర్యవంతుడు బిల్బెన్హామ్? ఏ స్థలానికి వెళ్ళాలని అపేక్షిస్తున్నావు? నీవెక్కడికి వెళ్ళదవు? నాకైతే కొండ శిఖరాల ఆడంబరమైన ఆ వస్తువు నాకు వద్దు. అయితే నిజమైన గృహ నిర్వాహకమైన గుణగణముల గల స్థానమే నాకు కావాలి. నన్ను ప్రేమించి నాతో ఉండేవారే నాకు కావాలి. శృంగార ఆడంబరాలకు ప్రతి దానికి నెత్తులు మడుగులు కాకుండా తోడు ఒకరు ఉండాలి. ఆమె నీ అర్ధాంగి, అది ఎలాగే సాధ్యమా? అది నన్ను నిత్యము గుచ్చుతుంది. ఒక అందమైన అమ్మాయి ఎన్నుకుంటాడు, ఇంకొకటి గుణగణాలు కోరుకుంటాడు. నీవు కోరుకునే మార్గం అదే, ప్రథమంగా యోగ్య గుణాలు చూడు, ఆ తర్వాత ఆమెను ప్రేమిస్తే మంచిది. గమనించు, దేవుని యొక్క మొదటి ఆదాము తన భార్య కొరకు ఎటువంటి ఎన్నికలు ఏర్పాటు చేసుకోలేదు. అతనికి ఎన్నుకునే తరుణము అతనికి లేదు. దేవుడు అతన్ని ఒకటిగానే చేశాడు, ఆమెను అతను ఎన్నుకోలేదు. కాబట్టి ఆమె అతను దేవుని మాటకు దూరస్తుడిగా చేసినట్లుగా మనము గమనిస్తున్నాం. దాని గురించి అతను ప్రార్థన చేయలేదు. అతడు నీ వంటి లేక నా వంటి వాడు కాడు. అతను ఎన్నిక చేసుకోలేదు. అలాగే చేయడం ద్వారా దేవుని కుమారుడు తన వాస్తవ స్థానం నుండి ఆమె తల్లి మరోవైపు మళ్లించినది. నవనాగరిక జీవన మార్గమును అతనికి చేయించడం ద్వారా ఆమె అలాగే చేయగలిగినది. ఏది చేయకూడదు అని చేశారు. ఆమె తప్పిదస్తురాలని, ఆమె గుణగణాల వల్ల రుజువవుతుంది. ఆమె యొక్క అభిప్రాయ అనువర్తనాలే కేవలం చెడ్డవి. ఆమె కనుగొన్న ఆ నవనాగరికమైన వెలుగును గురించి తర్కించడం ద్వారా అతని బలవంతపెట్టది. ఏదైతే దేవుని వాక్యానికి విరుద్ధమో బ్రతకడానికి అదే మంచి మార్గంగా తోచినది. ఎనిమిదినాల్లో మీలో ఎంతమంది స్త్రీలు పురుషులు ఇలాంటి బోధన చేస్తూ దేవుని దగ్గర నుంచి దూరం చేస్తున్నారు? ఇలాంటి బోధన చేస్తూ దేవుడికి దూరం చేస్తున్నారు? మీరు పెంతికొస్తూ బతుకున్నారా? ఓ అదే పాత పద్ధతి, ఏదో పాత పొంగం పొంగు, మీరు నమ్మవద్దు అని అంటారు వారు. అమ్మాయిని పెళ్లి చేసుకోక ముందు నీవు బలంగా ప్రార్థించవలసినది. ఆమె ఎంత అందమైన అమ్మాయి కావచ్చు, అదే పురుషుని విషయం కూడా.
దేవుని చిత్తమునకు ప్రతికూలమైన దానికై ఆమె అతన్ని బలవంతము చేసింది. అతని చేయకూడదు ఏదో అతని చేయుటకు దోహదకారణమైనది. ఫలితంగా మానవాళికంతా మరణము సంప్రాప్తమైనది. అకారణము చేతనే స్త్రీ బోధించరాదని, ప్రసంగించరాదని, దేవుని వాక్యమును ఏ విధముగాను ప్రకటించరాదని బైబిల్ ఆమెను నిషేధించినది. దేవుని నన్ను బోధించుటకు పిలిచాడు అని మీలో చాలా మంది చెప్పడం నాకు తెలుసు. నేను మీతో తర్కంలోకి రావడం లేదు. మీరు అది చేయకూడదు అని వాక్యము చెప్పినదని నేను మీకు చెప్తున్నాను. ఆమె మౌనంగా ఉండవలసినదే కాని ఉపదేశించుకైనను, పురుషుల మీద అధికారము చేయుడికైనను లేదు. మంచిదే, దేవుడు నన్ను చేయమన్నాడు అని నీవు చెప్పొచ్చు. దాని విషయం నాకే అభ్యంతరం లేదు. నిన్న రాత్రి బిలామును కూర్చున్న వర్తమానం మీరు విన్నారా? బిలాము ఆరంభంలోనే దేవుడు తీర్మానాన్ని కత్తిరించి వేశాడు, అది నీవు చేయవద్దు అనేదాన్ని. చిత్త చివరికి దేవుడు వెళ్లి చేయవని వరకు అతను బుద్ధిహీనతతోనే సంధించను. నీవు బోధించుకు దేవుడు అంగీకరించడవచ్చు. ఆయన చెప్పలేదని చెప్పట్లేదు. అయితే ఆయన ఆరంభ వాక్య ప్రకారంగా, నమూనా ప్రకారంగా అది కాదు. ధర్మశాస్త్రం చెప్పినట్లుగా కూడా ఆమె విధేయత చూపవలసి ఉన్నది. అది సత్యం. అందువలన అది ఆమె చేయకూడని పని. మళ్ళా ఇప్పుడు గమనించండి, ప్రకృతి సంబంధమైన వధువు ఆత్మ సంబంధమైన వధువుకు ఎట్లు సరిపోలికైందో చూద్దాం. వాక్యం చెప్తుంది పురుషుని కొరకు ఆమె చేయబడిను, అయితే పురుషుడు స్త్రీ కొరకు చేయబడలేదు. అది ఎందుకో కొన్ని నిమిషాల్లో క్రీస్తు యొక్క వధువును గురించి మాట్లాడబోతున్నాను. అయితే దాని యొక్క గత స్థితిగతుల గురించి మీకు చూపించబోతున్నాను. స్త్రీ పురుషుడు కొరకే చేయబడిను, పురుషుడు స్త్రీ కొరకు కాదు. ఆ కారణం చేతనే పూర్వకాల చట్టరీత్యా అనేక మంది భార్యలను చేసుకోవడం అనేది చట్టబద్ధమైనది. 500 మంది భార్యలు గల దావీదును గమనించు. 500 మంది భార్యలు కలిగి ఉన్న అతడు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలవాడని బైబిల్ చెప్తుంది. సొలొమోన్ అయితే 1000 మంది, వీళ్ళకైతే ఇంకో భర్త లేడు. వీరి వివాహము విడాకులు అన్న టేపును త్వరలో తీసుకుంటారు. ఇక్కడికి సమీపంలో ఉన్న చూసిన పట్టణంలోని కొండకు వెళ్లి నేను దాని విషయంలో ప్రార్థించుచుని అక్కడ వారు స్కూల్ వదిలి ఆ కొండ చుట్టూ ఆవరించిన అగ్నిస్తంభాన్ని వీక్షించి మొత్తం నలుమూలలా పర్యవేక్షణ చేశారు. ఇక్కడ వాళ్ళు అనేక మందికి అది తెలుసు, అక్కడ అది చూశారు. వివాహము విడాకుల యొక్క ప్రశ్నలను ఆయన నాకు బోధించాడు. ఒక కోణం వైపున ఇలా వెళ్తుంటే మరొక వైపున ఇంకా అలా ప్రయాణం చేస్తుంటే ఏదో ఒక చోట సత్యం ఉంటుంది. ఆ 7 ముద్రల తర్వాత దాన్ని కూర్చిన సత్యం ఏదో ఆయన తెలియజేశాడు. అయితే ఇప్పుడు గమనించండి, ఆమె ఒకే ఒక భక్తును కలిగి ఉండును. ఎందుకొరకంటే స్త్రీ పురుషుని కోసం నిర్మాణమైంది కానీ పురుషుడు స్త్రీ కోసం కాదు. ఆ 500 మంది స్త్రీలు దావీదుకు భార్యలే. అది ఒక పోలిక. 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తు సింహాసనము ఆశ్రయుడు అయినప్పుడు ఆయన యొక్క వధువు ఒక వ్యక్తి కాదు, అది పెళ్లి కుమార్తె, అందరూ ఒక్కరే. వ్యక్తిగతంగా దావీదుకు అనేక మంది భార్యలు ఉన్నారు, అయితే వారందరూ కలిసి ఆయన భార్యలే. అలాగే విశ్వాస సమూహం అంతా ఆయన యొక్క పెళ్లి కుమార్తె అయి ఉన్నారు. ముచ్చేతంటే అది స్త్రీ అయి ఉన్నది, ఆయన పురుషుడై ఉన్నాడు. క్రీస్తు కొరకు నిర్మాణమైన ఉన్నాం. క్రీస్తు మన కొరకు చేయబడలేదు. అదే నేటి దినాన మన పాఠ్య పుస్తకాలుగా తయారు చేస్తున్నాము. క్రీస్తు అయిన వాక్యమును మన కోసము సరిపోల్చుకుంటున్నాము. దేవుని వాక్యమునకు మనల్ని మనము సరిపోల్చుకోవటం కాదు. అదే వ్యత్యాసం అయింది. ఒక కుటుంబంలో ఉండి ఒకడు ఒక అమ్మాయిని ఎన్నిక చేసుకున్నట్లయితే అతను ఆమె యొక్క అంద చందాల మీద ఆధారపడకూడదు. అందం మోసకరం. నవనాగరిక ప్రపంచ సౌందర్యం అపవాది సంబంధమైనది. ఒక చోట ఒక వ్యక్తి ఇలా చెప్పడం నేను విన్నాను, బోధకుడా నీవు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఈ భూమిపై అందమైనదిగా పిలువబడే ప్రతిది నిస్సందేహంగా దయ్యమునకు సంబంధించినదే. నేను దాన్ని రుజువు చేస్తాను. ఈ మాట యొక్క నిజ రుజువు కోసము, అది నిజమైనది కానున్నది తెలుసుకోవడం కోసము దేవుని పరిశుద్ధ వాక్యాన్ని పరిశోధిస్తాం. చాలా అందంగా కనిపించాలనుకునే స్త్రీలు మీరున్నట్లయితే అది ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. ఆదిలో సాతాను దేవదూతలలో మోసగించే వరకు అతడు అతి సౌందర్యవంతుడిగా ఉన్నాను. దేవదూతలందరిలో అతడు అందమైన వాడు, కనుక అది దయ్యమునకు సంబంధితమని రుజువవుతుంది. సామెతల్లో సొలొమోను ఇలాగే చెప్తున్నాడు, అందం వ్యర్థమని. పాపము అందమైనది, అది వాస్తవమే, అది ఆకర్షణీయమైనది కూడా.
ఇక్కడ నేను ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను, మరికొద్ది నిమిషాల్లో మీ గమనంలోకి తీసుకొస్తాను. ప్రపంచంలో ఉన్నట్టు పక్షులన్నీ జంతువులన్నింటిలో కూడా మానవ జంతు జీవితాలను చూస్తే మగదే అందంగా ఉంటుంది ఆడదానికంటే. ఎందువలన? దుప్పి చూడండి, అందమైన కొమ్ములు కలిగిన మగదుప్పి, కురుతైన ఆడజుంక. కోడిని చూడండి, చిన్న చిన్న మచ్చలు గల కోడిపెట్ట, ఎత్తైన శిరోజాలు కలిగిన కోడిపుంజు. ప్రత్యేకత ఏమీ లేదు. మానవజాతిలో ఒక స్త్రీ తప్ప మరే ఇతర పక్షి గాని పశువు గాని అవినీతి జీవితము కలిగి ఉండదు. నీవు ఒక కుక్కని పిలు ఆడుగక్కను, నీవు ఒక పందిని పిలు ఆడు పందిని. నీతి జాయితాలు చూసినట్లయితే ఇక్కడ ఉన్న సగం మంది కాలకంటే ఆ జంతువులే చాలా నీతిగా ఉంటాయి. అవి నీతి తప్ప మరొకటి ఎరగవు. మరొక మార్గానికి మళ్ళీ మనస్తత్వం గలది ఒక్క స్త్రీ మాత్రమే. అది యథార్థం. చూడండి, ఆమె పొందడానికి అందం ఎక్కడది? ఆ కారణము చేతనే నేడు దినాల్లో స్త్రీలు అందాన్ని అభివృద్ధి చేసుకోవటం చూస్తున్నాము. బ్రైన్ తీసుకోండి, అమెరికా దేశం అందగత్తేని ప్రఖ్యాతిగాంచిన ఆమె ఫోటో మీరు ఎప్పుడైనా చూసారా? ఏ పాఠశాల ఉత్పన్నమైన పిల్ల కాదు ఆమె, ఆఖరి పంక్తిలో ఆశీర్వాదం ఆవిడ. ఆమె అలాగే పెరిగిందని మీకు తెలుసా? అది అలాగే ఉంటుందని బైబుల్ తెలియజేస్తుందని తెలుసా? ఆదిలో స్త్రీయే పతనానికి కారణమని మీకు తెలుసా? లోక సమాప్తి కూడా అలాగే తుడిచిపెట్టబడుతుంది. స్త్రీ అధికారం లేక వస్తున్నది, పురుషుని పాలన చేయబోతున్నది. లేఖన మాలకు జరుగునని చెప్తుంది మీకు తెలుసా? పురుషుని వస్త్రాలు ధరించి కత్తిరింపు వెంట్రుకలు పెట్టుకున్నది నేడు దినాల్లో ఉంటారు స్త్రీలు. ఆ అన్ని కూడా దేవుని వాక్యానికి విరోధమే. స్త్రీ సంగమునకు పోలికని మీకు తెలుసా? స్త్రీలు ఏమి చేస్తున్నారో గమనించు, అలాగే సంఘం ఏమి చేస్తుందో గమనించు. అది ఖచ్చితంగా నిజమైన సంగతే. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఎంత సత్యమో అంతటి సత్యమది. స్త్రీల వలే నీచ ప్రవర్తనకు సమ్మతించే మరి ఏ ఆడజాతని కనుగొనలేము. అయినప్పటికీ దాని నుండి సగభాగమైనది. ఆమె సృష్టి ఆరంభములో అలా లేదు. ఆరంభ సృష్టిలో అన్ని ఆడజాతులు ఉన్నవి. అయితే మానవ సృష్టిలో దేవుడు ఒక్క పురుషుడు మాత్రమే చేశాడు. ఆయన అతనిలో ఉండి స్త్రీని ప్రత్యుత్పత్తిగా చేశాడు. అందుచేతనేగా దేవుడు ఆ విషయాన్ని ఏర్పాటు చేయలేదు. లేఖనాన్ని పరిశోధించు, అది ఖచ్చితంగా యథార్థమే. కాదండి, దేవుడు ఆయన ప్రారంభ సృష్టి మార్గంలో ఆమె అచ్చున పెట్టబడి ఉండను. అయితే ఆమె ఆమెగా నిర్మాణమైనట్లయితే పురుషుడికి ఎంత ఘనత పొందిడునో. ఆమె పరీక్షించబడినది. మరణము ఆమె ద్వారానే వచ్చను. మరణమంతటికి అపరాధి ఆమెయే. అయితే దేవుడు మరలి పోయిన జీవం పొందిన కొరకై మరలా ఒక్కరిని వినియోగించుకునేను. విధేయురాలైన ఒక్క స్త్రీ ద్వారా ఆయన కుమారుని జన్మింపజేశాను. అయితే ఒక చెడ్డ వ్యక్తి అక్కడ కనిపిస్తుంది. అంతకంటే హీనం మరొక్కటి లేదు. సాతానుక కుమారుడు కయ్యును దేవుడు అంగీకరిస్తాడు. కొని బలిపీఠం దగ్గరికి వాడిని తీసుకుని వస్తున్నాడు. నేడు చేస్తున్నాడు. కయ్యును సాతానుక కుమారుడు సరే అని వినవచ్చు. దాని గురించి వివరం చేయడకు ఇప్పుడు లేదు. దీన్ని ముగించనివ్వండి. బైబిల్ చెప్తుంది అతడు దుష్టుని సంబంధి అని. అది పూర్తయినది. అంతే, అతడు సాతాను కుమారుడు బలిపీఠం దగ్గర తీసుకురావడం, ఆరాధనకైదాన్ని అందంగా అలంకరించడం అదే దేవుని ప్రీతిపరచడే అని తలంచాడు. ఏడు దినాల్లో ఏమని తలస్తున్నారో అదే అతడు తలంచాడు. ఎంతటి నిజమది! మేం పెద్ద బిల్డింగ్లు కట్టాము, మాకు చాలా చాలా సంఘశాఖలు ఉన్నవి. మేము పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాము, అందమైన అలంకరణలు బట్టలు ధరించేవారు మాకున్నారు. కొన్నిసార్లు దానికి దేవుడు 10 లక్షల మైల దూరములో ఉంటాడు. ఇది నిజం. అయినప్పటికీ అది సంఘము కూడా. ఆరాధన, అర్పణ, విధేయత మొదలగు వాడిని దేవుడు ఘనపరచట్లయితే, కయీను కూడా హెబెల వలె నీతిమంతుడుగా ఉండేవాడు. అయితే హెబెల ప్రత్యక్ష ద్వారా తన తల్లిదండ్రులు తినే హెబెల పండ్లు అర్పణ అయినది కాదని గ్రహించాడు. దైవ సేవకుడికి అంత మంచిగా అనిపించిన విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. అయితే ఏ విధంగా నేను చెప్తాను. ఒకప్పుడు ఇక్కడ కొందరు ఎగతాళి చేస్తూ మాట్లాడుకుంటున్న వాటిని నేను విన్నాను. అది నా భావన కాదు. అది ఇలాగన్నారు, త్రీ యాపిల్ పండ్లు తినగా వారి ఇరువురు దిగంబరత్వము తెలుసుకుంటే మళ్ళా అదే యాపిల పండ్లు పంచడం మంచిది. దానికై నన్ను క్షమించండి. అయితే అది మార్పు చెందినగాక నేను కూర్చి మాట్లాడుట ఇంకా కొన్ని తెలియజేయుట నేను మిమ్మల్ని కొంత బాధ కలుగు చేశాను. రానున్న పాఠాన్ని తెలుసుకుంటూ కొరకై మీకు కొంత సడలింపునిస్తాను. గమనించండి, ఆమె తిన్నది హ్యాపీ బండ్లీ కాదని మనకు తెలుసు. నేటి దినాల్లో సంఘాలు కూడా మానవతారు కార్యక్రమాలే మన యొక్క శాస్త్రోక్తమైపోయినది.
They're trying to make a scientific church. But the attraction of pictures
ఆ బండి యొక్క చాలలోనే పెంతికొస్తారు పైనేం చేయడండి ఎంతో హేయము. చుట్టూ ఉన్న దేవుని ఆత్మతో నీ దగ్గర ఉన్న కందిరణ ఒక మూల పడవేయుడు నీకు మంచిది. ఎందుకంటే నీవు సంఘర్షణగా నిర్మాణమయ్యావు కనుక నీ ఇతరులతో సరితూక తలుస్తున్నావు. అదే అది చేసింది. సంఘాలన్నీ శాస్త్రోక్తములు కావాలనే ప్రయత్నం చేస్తున్నవి. సైన్స్ తో మానవుడు సాగిపోతున్నది దినదినము తను తాను చంపుకొలుచున్నాడు అన్నమాట. తుపాకి మందులు అతను కనుగొన్నాడు. ఏమి జరిగిందో చూడు. ఆటోమొబైల్ కనిపెట్టినప్పుడు తుపాకి మందు చంపిన వాళ్ళకంటే ఎంతో అధికంగా చంపివేసింది. ఇప్పుడైతే తనకు తనకు హైదరాబాబు తయారు చేసుకున్నాడు. దానితో అతను ఏమి చేయబోతున్నాడో అది విచిత్రంగా ఉంది. అవును, అలాగే సంఘము కూడా మానవ కల్పిత పద్ధతుల ద్వారా శాస్త్రముల ద్వారా సమస్తాధిపత్యము వహించబోతుంది. దాని యొక్క ప్రారంభ స్థలం కంటే ఇంకా మరణములకు చేరవుకొని దేవునికి దూరస్తుడిగా నిన్ను చేస్తుంది. అది వాస్తవమే. నీ భార్యను ఎన్నుకునే రీతిగా సంఘము ఎన్నుకోకు. చూడు, సైన్స్ ఆమెను అద్భుతంగా తయారు చేస్తుంది. అలాంటప్పుడు నీవు సంఘానికి చాలా దూరం అవడం చాలా మేలు. అతను పెయింట్లు, పౌడర్లు ఇంకా ఇవన్నీ చేశాడు. ఆయన వాక్యమంత గోలక్షణాలు కొనుక్కో. మనం ఇప్పుడు ప్రకృతి సంబంధ పెళ్లి కుమార్తెను నేటి దినాల్లో పెళ్లి కుమార్తె సంఘముగా పిలువబడుతున్న సంఘములు కొన్నటువంటి పోలికలు గమనిద్దాం. పెళ్లి కాబోతున్న ఒక స్త్రీని పోల్చి చూస్తే సైన్స్ ఆమెకు ఏమేమి చేసిందో చూడు. మొదటిగా ఆమె ముక్కలు ముక్కలుగా నరికిన వెంట్రుకల శోభతో కనిపిస్తున్నది. జాక్లైన్ కెనడీ హైడోస్ లాగా. బైబిల్ ఏమి చెప్తుందో మీకు తెలుసా? అతను చేయాలనుకుంటే మరోలాగా బైబిల్ అతనికి సహితంగా చెప్పింది ఏంటంటే ఆమె అలాగ చేస్తే ఆమెకు విడాకలు ఇవ్వమంటున్నది. ఆమె తన తల వెనుక క్షవరము చేసుకుంటే పురుషునికి ఆమె గణహీనపరుచుందన్నమాట. బైబిల్ అలాగ చెప్తుంది. వాస్తవమే లేదా? ఓ, కాలిఫోర్నియాలో ఎంతగానో దాని గురించి ప్రకటించినాను. ఆయనను తెలియదు. అది వాస్తవమే. అలాగే దాని వల్ల దానికి ప్రయోజనం ఏంటి? ఎలాగైనా వారు అదే చేస్తున్నారు. పందిని తీసుకుని గొర్రె పిల్లగా నీవు చేయలేవు. గమనించు, దీని తర్వాత నీవు నన్ను ద్వేషించబోతున్నావు. అయితే నీవు సత్యాన్ని తెలుసుకోబోతున్నావు. దాన్ని పోల్చి చూద్దాం. ఇక్కడ ఈమె హేమంత రంగు పూసుకొని వస్తుంది. ఏది చేయకూడదు చేస్తుంది. నవనాగరిక పెళ్లి కుమార్తె చేసే పని ఇది. ముఖాన్ని కడిగివై చూచి పారిపోతా. ఆమె తగిలించుకున్న చెత్తంతా తీసివేస్తే చచ్చిపోయేంత భయం నీకు కలుగుతుంది. అలాగే సంఘం కూడా సంపూర్ణంగా థియోలజికల్ మ్యాక్స్ ఫ్యాక్టరీ పూత కలిగి ఉంటుంది. హిందు కూడా అందమైన మించి అబద్ధము ముఖాలు కలిగి ఉన్నవి. మనుషుడు తయారు చేసే సౌందర్యం దేవుడు చేసే సౌందర్యం కాదు. అది హిందు కూడా గుణగణములు లేని నిలయాలై ఉన్నవి. గమనించు, సాతాను మారిగా మోసం చేయడం కొరకై నవీన పెళ్లి కుమార్తె ఆమెతో పోల్చి చూడు. పొట్టి పొట్టి చొక్కాలు ధరించుడా, పెదవులకు గోళ్ళకు బదులుగా వారికి రంగులు పూసుకోడా, పెంచుకులు కత్తిరించుకోడా, పురుషుల యొక్క వస్త్రాలు ధరించుడా, అదంతా బాగానే ఉన్నదని చెప్పి వారి పాదిరి బాట వినుట. అతను మోసగాడు. ప్రాంగణాతీతములో అతడు చేసే దానికతడు బాధ అనిపిస్తాడు.
ఆమె ఎందుకున్న స్థితి అతను తెలుపట్లేదు కనుక అతను మోసము చేస్తున్నాడు. అదే సంఘము చేస్తున్న పని. డిగ్రీ పిహెచ్డి ఎల్ఎల్ఎల్ డిగ్రీ సంపాదించురా, నీవెలా చెప్తావు? మా పాస్టర్ అది గొప్పలా చెప్తావు? పదంతటికు ఈజిప్షియన్ నైట్ కథ తెలిసిన దానికంటే ఎక్కువగా ఆ పాదరికి ఇంకొకరు తెలియదు. వాస్తవమే, థియలాజికల్ సెమినరీ అనుభవమే తప్ప దేవుని గురించి మరేమీ అతనికి తెలియదు. నవనాగరిక సంఘం వారికున్న థియాలజీ రంగుపూతలు, వారికున్న రిక్కీ హిప్పీ పాస్టర్ ఉన్నారు. వారి స్త్రీలంతా వారికున్న మహిమను తీసివేస్తారు. ఒక వగత్త వలె బాబుడి హెయిర్, పురుతన వస్త్రాలు, రంగుపూతలు ఇవన్నీ కూడా వారి యొక్క వేదాంత విద్య అభిరుచులే. అలాగున్నది సంఘస్థితి. అవును, స్వీకరించడము ఏసుక్రీస్తు రానయుండగా ఆమె యొక్క ఆత్మ జీవితము అట్టి కోవకు బహు దూరంగా ఉన్నది. అలాంటి స్త్రీని ఏ క్రైస్తవ పురుషుడైనా వివాహము చేసుకుంటే అతడు కృపను పోగొట్టుకున్నాడనవచ్చు. అతనికి దేవుని అభిరుచి, కుటుంబ ప్రీతి లేని వాడతాడు. అలాంటి స్త్రీని ఎన్నుకుంటే ఇంటికి దూరమైపోతాడు. లేదండి, క్రైస్తవ అభిరుచులకు ఆమె సరిపడదు. ఆమె యొక్క ఆత్మీయ గుణగణాలు అదో స్థితి ఎందున్నవి. సంఘ శాఖల యొక్క ఆడంబరమందు లోకం యొక్క దురాశలతోనూ ఆమె మృతమై ఉన్నది. దినాల్లో ఖచ్చితంగా సంఘం యొక్క స్థితి కూడా అలాగే ఉన్నది.
ఆమె శాస్త్రోక్తమైన మానవీయ మతమును కొరకై వాక్య సంబంధమైన గుణగణములు సాతానుకు అమ్మేసినది. దేవుని యొక్క వాక్యముతో నిలచింది. దేవుని సంఘముగా ఉండే ఆధిక్యతను, పరిశుద్ధాత్మ కార్యాచరణమును ఆయన ప్రేమించి ఆయన వాక్యముతో అతుకబడి ఏక శరీరముగా ఉండే ధన్యతను పోగొట్టుకున్నది. దానికి బదులుగా యేషావలే జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసినది. ఏది ఇస్తే, ఏది ఇచ్చేస్తే దాని చేయుటకు అనుమతిచ్చే సంఘశాఖని కోరుకున్నది. యథార్థమే నికేయల రోమలో ప్రఖ్యాతి కొరకై తన తల్లి ఏమి చేసినదో అదే పని చేసినది. దేవుని వాక్యమును అది ఏ విధంగా ఈ పెంతికోస్తు ఇలాకాలోకి ప్రవేశించినది, అది చాలా కిడైనది. అయితే దానిని ఇదే చేసినది. కథలకు తెచ్చుకొని ఒక అవివాహిత స్త్రీ గురించి ఒక్క నిమిషం ఆలోచించేద్దాం. ఆ స్త్రీ కన్యాత్వం పుచ్చుకునే ముందు, ఆ కరి ముసుగు ఆవిడ వేసుకునే ముందు ఆ సంఘానికి సంపూర్తిగా ఆమె అమ్ముడుపోతుంది. ఆవిడ శరీరము, ప్రాణము, ఆత్మ ఆ సంఘానికి ఆస్తవుతుంది. ఆమెను గురించి ఆమె ఆలోచించే స్వతంత్రత ఆవిడకి లేదు. ఆఖరి ముసుగు ఆమె ధరిస్తే ఇక ఆమె ఆమె కాదు. ఆమె సొంతదని బహిష్ఠదనేది ఇంకొకటి ఉండలేదు. చూడు, ఇక్కడ నిజమైన క్రీస్తు యొక్క సంఘముగా సాతాను వాళ్ళు తన కొరకు బోటుకు పెళ్లి కుమార్తెగా చేస్తున్నది. నిజమైన క్రీస్తు యొక్క సంఘము పెళ్లి కుమార్తె అలాగే ఆయనకు ఆయన వాక్యమునకు అమ్మబడుతున్నది. క్రీస్తు యొక్క మనస్సు నీలో నిలిచే వరకు ఆహా ఎంత వ్యత్యాసం. నేటి దినాల్లో మనము నవీన సంఘము, నవీన ప్రపంచ సంఘము, లోక సంబంధమైన సంఘము, ఆత్మ సంబంధమైన సంఘము రెండిని చూస్తున్నాం. రెండు కూడా కుమారులు కంటానికై గర్భము ధరించున్నవి. అందులో ఒకటి ఈ దినాల్లో నామకరణ సంఘం యొక్క జన్మమును, ప్రపంచ సంఘముల ఆలోచన సభ యొక్క దానిని ప్రసవించుతున్నది. అది నామకరణ సంఘం ద్వారా లోకానికి అంత్యక్రీస్తును ఉత్పత్తి చేయబోతున్నది. ఖచ్చితమైన సత్యమై ఉన్నది. దాన్ని చూచే వరకు నేను బతకపోవచ్చు అని నేను అనుకుంటాను. నేను అది నమ్ముతాను. అయితే ఎవరి జనమో ఒక్క దేవుని సేవకుడు అని చెప్పాడని మీరు గుర్తుంచుకోండి. దానికి అది కడవరిగా తుడిచిపెట్టబడుతుంది. అదే మృగం యొక్క ముద్ర. ఆమె సంఘ, ఆమె ప్రపంచ సంఘముల ఆలోచన సభను నిర్మాణం చేసిన తర్వాత ఆమె కుమారుడికను అంత్యక్రీస్తును మనుకుడి దేవుని యొక్క వాక్యము ద్వారా గర్భము ధరించినది. శరీరమును సంపూర్తి చేయబడి యేసుక్రీస్తు శరీరమును కంటుంది. అదే పెళ్లి కుమార్తె. క్రీస్తు యొక్క శరీరము ఇంకా సంపూర్ణము కాలేదు. మీలో ఎంతమంది కదా తెలుసు, ఒక పురుషుడు స్త్రీ ఒకరై ఉంటున్నారు. క్రీస్తుకు ఒకే శరీరం ఉన్నది. అది వాక్యం. ఆ శరీరం యొక్క మిగతా అవయవలే పెళ్లి కుమార్తె ఉంటున్నది. రెండు కలిసినప్పుడు మళ్ళా ఒక శరీరం అవుతుంది. అనగా ఆదాము ఆరంభంలో ఉన్నట్లుగా ఒక స్త్రీ పురుషులకు కలిసి ఒకరే. ఇప్పుడైతే నిజమైన పెళ్లి కుమార్తె ఆయనకు అమ్మబడి ఉన్నది కనుక ఆమె తన స్వచిత్తం వినియోగించుకుంటూ వినలేదు. ఆయన మనస్సు ఆయన చిత్తమే, ఆయన చిత్తము ఆయన వాక్యమే. మనుషుల ద్వారా ఎన్నుకోబడిన పెళ్లి కుమార్తె చూడు. నేడు దినములో ప్రకృతిమైన పెళ్లి కుమార్తెకు ఆత్మస్థమైన పెళ్లి కుమార్తెకున్న వ్యత్యాసం గమనించు. బాబురాజును వశీకరించుకున్న నవనాగరికత ఎజబెలను చూడు. మ్యాక్స్ ఫ్యాక్టరీ రంగుల ఫ్యాక్టరీ యొక్క అందచందాలు ఇంకా ఏవేవో సంఘస్థితి చూడు. జీవంగా దేవుని యొక్క వాక్యం ఎదుట వ్యభిచారి అయి ఉన్నది. నామకరణం చేయని పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద భవనాలు, కావలసినంత ధనము, గొప్ప గొప్ప జీతాలు అన్నిటికీ అమరుపోయినది. అంతా మంచిది. అలాగే జరుపుకోమని తన సమ్మతిని తెలిపే కులిపిడి దగ్గర నిలబడే పెద్ద మనిషి అంతా మోసమే. అంతే బైబుల్ అలాగుంటుందని ఖచ్చితంగా తెలిపే స్వచ్ఛమైన గుడ్డిదైన లౌకిక సంఘ కాలము ఇది. ఇలాగే చెప్తుంది, నేను ధనవంతుడు, నేను రాణిని, నాకేమి కుదవలేదంటున్నది. దరిద్రవు, దిక్కుబాలేవాడవు, గుడ్డివాడవు, దౌర్భాగ్యుడు, దిగంబరివి అని ఎరుగుటలేదు. ప్రకటన మూడవ అధ్యాయంలో యెహోవా ఇలాగూ సెలవిచ్చినట్లుగా నేనన్నాడు, అది చదవలేదు. ఆమె ఏమయ్యున్నదో అది ఎదుగక అది ఉన్నది. మన గురించి ఆలోచించాయి. నిండు దిగంబరిమిగా రోడ్డు మీద వెళ్తున్న స్త్రీని గాని పురుషుడి గాని చూచి నీవు వస్త్రీయుడిగా ఉన్నావని చెప్పినట్లయితే నీ సంగతి ఏదో నువ్వు చూసుకో అంటారు. నిశ్చిత అలా చెప్తున్నావంటే ఎక్కడో మనో బలహీనత వారిలో ఉన్నదన్నమాట. ఏదో చెడుగు వారి యొక్క మనస్సులో ఉన్నది. దేవుని వాక్యము యొక్క నేడు మనకు కావలసిన భాష రాత్రం కూర్చి విధానమైనటువంటి దేవుని వాక్యమును నీవు చదివినట్లయితే ప్రజలు ఏంటి అని నేను వెర్రివాణిగా పరిగణిస్తారు. తిరిగి జన్మించాలి, బైబిల్ నీవు నమ్మాలని చెప్పినట్లయితే కొన్ని సంవత్సరాల కిందట యూదుల కథలండి మా సంఘానికి పద్ధతులున్నవి అని అంటారు. ఎక్కువైన స్థితి దౌర్భాగ్యతనము, గ్రంథి దిగంబరత్వము అదేదో కూడా వారికి తెలియదు. ఎంతటి దీనస్థితి అది, ఎంతటి అటువంటి స్థితి వారు కలిగి ఉంటారని బైబిల్ చెప్తుంది. నిజమైన ప్రవక్త దాన్ని చూడకుండా ఎటువడగలడు అది నాకు తెలియదు. ప్రతి చోట ఉన్న మన సంఘాలన్నింటిలోకి అది ప్రవాహంలా కొట్టుకొని వస్తుంది. దాని వైపు ఒక్కసారి చూడు, అది కేవలము నవనాగరిక అనుభూతి. అది ఈ ప్రకటన 17 అధ్యాయంలో ఆ ముసలి వేశ్య, దాని యొక్క కుమార్తెలు, దాని బుద్ధి దిక్కుమాలిన దిగంబరతో కూడిన తీవ్ర సిద్ధాంతాలను అందిస్తున్నది. దాని అది దేవుని వాక్యములకు బద్ధ విరోధమై ఉన్నది. ప్రతి చోట కూడా స్త్రీ పురుషులు బాలిసలైన ఆత్మలుగా దాని ఉండడు చూస్తున్నారు. ప్రజలంతర వైపు ఆకర్షించుకుంటున్న బదులు ప్రజలను ఆకర్షించుతున్న వాక్యమును క్రీస్తు రుజువుపరుచుకుంటున్నాడు. పెద్ద పెద్ద సంఘ సంస్థల చేత ఆకర్షించబడే వ్యక్తులను, పెద్ద పెద్ద కార్యకలాపాలను, తమాషా విషయాలను చేసే వారి చేత ఆకర్షించబడే వ్యక్తులను ఆయన ఆకర్షించడు. దేవుని యొక్క వాక్యము పెళ్లి కుమార్తెనే ఆకర్షించడు. గమనించండి, ఎంతో ఆసక్తికరంగా ఉంటున్నది. అందమైన నిలువుటంగిను ధరించిన వారు, చక్కని వస్త్రాలు ధరించిన పాటగాళ్ల కచేరి, బాబుడేరి స్త్రీలు, రంజమా రంగు పూసుకున్న ముఖాలు, దేవ దూతలుగా వారు పాడతారనుకుంటారు. దయ్యాల వలె అబద్ధమాడతారు. రాత్రంతా డాన్స్, ఏమీ ఎరగరు. దాని గురించి మరేమీ ఆలోచించేయరు. వారి తలంపే మంచిదని అనుకుంటారు. ఎంతో ఆడంబరం. అయితే గమనించు, అది అబద్ధపు ప్రక్రియ. అది దేవుని యొక్క వాక్యము కాదు. నిజమైన పెళ్లి కుమార్తె ఆయన యొక్క వాక్యము గైకుంట వలన దేవుని అడుగు జ్వాల ద్వారా ఆకర్షించబడుతుంది. క్రీస్తుని ఇప్పుడు గమనిద్దాం. విషయమాదు, ఏ సౌందర్యం గురించి నీవు మాట్లాడుతున్నది అని నీవు అడగవచ్చు. బైబిల్లో యెషయా 53:2 మన మధ్య చూచి అపేక్షించుటగా ఆయన యందు స్వరూపము లేదు. అవునా, ఆయన యందు స్వరూపము లేదు. ఏడు సాతానైన రీతిగా ఆయన లోక సౌందర్యంతో వచ్చినట్లయితే ప్రజలంతా ఆయన వైపే పరిగెత్తి ఆయన అంగీకరించేవారు. నేడు దిన మధు సంఘాలు ఏమి చేస్తున్నావో అలాగా ఆయన నమ్మేవారు, ఆయన చేర్చుకునేవారు. నేడు దినాల్లో సాతాను చేర్చుకునే రీతిగా అది నిశ్చయంగా జరిగి ఉండేది. అయితే ఆయన సౌందర్యంతో రాలేదు. ఆయన ఎప్పుడు కూడా గుణ సంపన్న సౌందర్యవంతుడుగా వస్తాడు. క్రీస్తు అందమైన వాడు కాదు, గొప్పవాడు కాదు, బలశాలి కాదు, లవాటివాడు కాదు. దేవుడు అలాంటి వాడిని ఏర్పరచుకున్నాడు. అలాగే గుర్తొస్తుంది, ఒకప్పుడు ఒక ప్రవక్త యెషయా కుమారులో ఒక రాజునిగా చేరుకొనికై వెళ్లాడు. ఇంకో రాజు స్థానములు, సౌలురాజు స్థానములు, యెషయా పెద్దవాడిని, బలవంతుని అయిన వారిని తీసుకొచ్చాడు. కిరీటధారియుటకు సరిపోతాడు అన్నాడు. ప్రవక్త అతని తల మీద తైలం పోయడానికి వెళ్ళగనే దేవుడు అతను నిరాకరించను అని చెప్పబడినది. కనిష్ఠుడు, ఎర్ర నేత్రాలు కలవాడు వచ్చే వరకు ఆయన అందరిని తిరస్కరించాడు. ఆ తర్వాత అప్పుడు తైలం అతని తల మీద పోయబడింది. చూడండి, మనమైతే మన దృష్టిలో ఎన్నుకుంటాం, దేవుడైతే ప్రవర్తన బట్టి ఎన్నుకుంటాడు. ప్రవర్తన లేక గుణగణాలు, యేసుక్రీస్తును మించిన సుగుణాలు గలవారు మరొకరు లేరు. అది ఆయనలో నిలయమై ఉన్నది, ఆయనను ప్రత్యక్షపరుస్తున్నది.
అది నిజమని మనం చూస్తున్నాము. ఆయన పెళ్లి కుమార్తెను ఆకర్షించు లోక సౌందర్యము కాదది,
అది ఆయన గుణ సంపన్నత. సంఘం యొక్క గుణ సంపన్నతకై యేసు ఎదురు చూస్తున్నాడు. పెద్ద బిల్డింగ్లు కనబడాలని కాదు, గొప్ప నామకర సంఘాలుగా కనిపించాలని కాదు, పెద్ద పెద్ద సంఘ సభ్యత్వం కలిగి ఉన్నారని కాదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిందులో అక్కడే ఉంటాడని వాగ్దానము చేశాడు. ఇది నిజం. విశ్వాసులు తమ నిరీక్షణను దేవుని యొక్క వాక్య ప్రత్యక్షమైన రుజువు కొరకు వేచి చూస్తారు. అదేంటి? ఆయన వాక్యము ద్వారా ఏర్పరచబడిన వారు. లోకాన్ని ప్రేమించే గ్రూపు ద్వారా కాదు, వారు దానిని ద్వేషిస్తారు. ఆయన ఇద్దరు ఆమె పరిచయక పత్రిక పుచ్చుకున్నదంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన యొక్క ప్రత్యక్ష ఆమె వదులుకున్నది, అది ఆమె యొక్క లేదు. ఈ లోక చెత్త గుంపు గారు ఎంతైనప్పటికీ ఆమె యొక్క కార్యకలాపాలు ఆయనకు కావాలి. ఆమె యొక్క గుణగణాల కొరకే ఆయన అపేక్షిస్తాడు. క్రీస్తు యొక్క గుణగణములు ఒక్క నిమిషం అగండి, అది అదే. ఆయన యొక్క గుణ సంపదను ప్రతిస్పందన చేయనటువంటి పెళ్లి కుమార్తెను ఆయన ఎన్నుకుంటాడు. నేటి నవనాగరిక సంఘాలు దానికి ఎంతో దూరమై లక్షల మైళ్ళ దూరంలో ఆయన ప్రణాళిక మార్గాన్ని వదులుకున్నవి. ఎందుకంటే ఇది సత్యమని వారు నిరాకరించారు కాబట్టి. అందువలన అది ఇలాగ కాగలదు. ఆయన ఇలాగున్నాడో అలాగే సారూప్యము కలిగి ఉండి పెళ్లి కుమార్తె కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. ఆ దినము కొరకు ఆయన ఎలాగున్నాడో అలాగా దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. హెబ్రీ 13:8 అది ఆయన యొక్క మాంసములో మాంసమును, ఎముకల్లో ఎముక, ఆత్మలో ఆత్మయు, సమస్తములో సమస్తమై ఉండవలసి ఉన్నది. ఆ విధంగానే కట్టబడి రెండు ఒకటే ఉన్నవి. సంఘం అటువంటి సారూప్యములకి మార్చబడిన వరకు అవి రెండు ఒకటి కాదు. ఆయన యొక్క గుణలక్షణములు యుగములు కూర్చున్న వాక్యం మనలో పొంద పొరచబడవలను. ఆయన ఎటువంటి వారై ఉన్నాడో అలాగే ఆమెయు అలాగే ఉండవలను. ముగింపులో ఎందుకు విషయాన్ని మీకు చెప్పాను, ఆ కారణము కూడా చెప్పి ముగిస్తాను. గత రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు నేను నిద్ర మేలుకున్నాను. మీరు ఈ నా ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వండి. ప్రభు నామములో వాస్తవం కానిది ఏదైనా ఎప్పుడైనా మీతో చెప్పానా? అది ఎప్పటికీ కూడా సత్యమై ఉంటున్నది, కనుక సహాయము చేయండి. అది సత్యమైన దేవునికి తెలుసు. వేరేల కొద్ది విషయాలు పలుకబడినప్పటికీ ఆయన మాటలలో ఒక్కడైనా తప్పిపోయి ఉన్నదని ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. గత దినాన ఫీనిక్స్ లో ఉన్నప్పుడు, అది జరిగి సంవత్సరమైంది, నేను మీకు అయ్యలారా సమయం ఎంత వర్తమానం గుర్చి మాట్లాడితే సంవత్సర క్రితం సంభవించిన విషయం అది. 7 దూతలు కల్పించడా వారు ముద్రలు విప్పిన విధానం తెలిపితని. ఆ యొక్క వ్యాసం లైఫ్ మ్యాగజైన్ లో ముద్రితమైనది. 30 మైళ్ళ ఎత్తు 27 మైళ్ళ వెళ్ళింపు కలిగిన గొప్ప అగ్నిధూపము. అది ఏమని ఇంతవరకు వారు అది నిర్ణయించలేదు. ఇంకా విషయం వారికి తెలియలేదు. నా ప్రక్కన ఒక్క మనిషి రాత్రి కూర్చున్నట్టుగా ఈ భవనములో ఆ దినాన నా ప్రక్కనే నిలవబడ నాకు జరిగినది. అదే విధము తేడా ఏమి లేదు. ఎలా చెప్పబడినో అలాగే జరగబోతున్న విషయాలు ఆయనకు తెలియచేశాడు. అది అలాగే జరిగింది. రాత్రి ముద్ర ఏ విధంగా విప్పబడినదో, యుగములోని విప్లవకర్తలను కూర్చున్న మరుగైన మర్మములు మొదలైన వారి గురించి ఖచ్చితంగా చెప్పండి. కొండ శిఖరంపై నిలుచుని ఉంటుంది. ఇక్కడ ముగ్గురు లేక నిలబడినంత ఎత్తులో కొండ మీద నేను నిలబడి ఉంటుంది. అవును, అంతకంటే ఎత్తుగా. కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ రాళ్లను ఏరుకో అన్నారు. మేమప్పుడు వేటకు వెళ్లాం. ఆయన అన్నాడు, రాళ్ల విసిరవే, హోవా ఇలాగూ సెలవెత్తుతున్నాడు అన్నాడు. నేను చెప్పినట్లుగా చేశాను. అక్కడ నుండి గాలి శబ్దం లాంటి శబ్దం వినబడుతుంది. నేను అన్నాను, 24 గంటల్లోగా దేవుని యొక్క హస్తాన్ని నీవు చూస్తావు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనిషి ఆ మనుషుల ద్వారా 10 గంటలకు ఇప్పుడు నా ప్రక్కన కూర్చున్నట్టుగా నిలబడ్డారు. నేనున్నాను, త్వరగా సిద్ధపడు, అక్కడ ఉన్న కారు కిందకి వెళ్ళు. ఆకాశం ప్రశాంతంగా ఉన్నది, చాలా గంభీరముగా ఆకాశం నుండి సుడిగాలి లాంటి అగ్ని జ్వాలలు కట్టి కంఠము ఆ గర్జన కోయగొట్టినట్టుగా ప్రతిధ్వనించినది. నేనక్కడ క్రింద నిలబడ్డాను. వెంటనే నా టోపీ తీసి తలపైకెత్తుకుని నిలబడ్డాను. నాకు పైగా 4-5 అడుగులు ఎత్తున బోలుగా ఉన్న వడంబము లాంటి ఒకటి నా చుట్టూరా ఉన్నది. గోడ వైపే కనిపిస్తుంది, పగిలి గాలిలో కలిసిపోయినది. మళ్ళా 3 సార్లు సుడిగాలి వల్ల దిగవచ్చి, రెండు 200 గజముల ఎత్తులో ఉన్న చీకటి గల పొదలను సహా తృంచి వేసినది. ఏం చెప్తున్నారంటే వినండి, ఆమేన్. అది జరిగినప్పుడు వారెక్కడ ఉన్నారు చూశారా? ముమ్మారుగా గట్టి ధ్వనితో పేలినది. ఆ కాళ్ళలో నుండి వారు బయటికి వచ్చిన తర్వాత, అదంతా జరిగిన తర్వాత ఇలాగ నాతో చెప్పబడినది, అది నీకు తగిలియల్లా మచ్చు తునకై మిగిలి ఉండేది కాదు. నేను అన్నాను, అది ఆయనే, ఆయన నాతో మాట్లాడుతున్నాడు. సుడిగాలిని దేవుడు మాట్లాడినాడు. చూడండి, అక్కడ తగిలించబడిన పటములో అదే అగ్ని స్తంభాన్ని మీరు చూస్తున్నారు. ఆ దృశ్యం పైకి వెళ్ళినప్పుడు ఏమిటది అని అడిగారు. నేనన్నా, పశ్చిమ ప్రాంతమున ఆయన
తీర్పును ఎదుర్కొనబోతున్నది అని అన్నాను. ఆ రెండవ రోజే అలాస్కా మునిగిపోబోయినది. రండి, ఒక్కసారి దెబ్బ కొట్టది దాని కుట్టిన సాంకేతికం ఒకటి చేయవచ్చు. ఒక మనుషుడు ముంతలో కొద్దిగా ఉప్పు తీసుకుని దాన్ని నీటితో విసిరవేసి ఇలా చెప్పిన రీతిగా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, తీయని నీరు తయారెవరుగాక అని చెప్పినట్లుగా ఉన్నది. ఒకడు యేసు కొద్దిగా నీళ్లు తీసుకుని కుజాలో పోసి దాని ద్రాక్షసభగా మార్చాడు అని చెప్పినట్లుగా ఉన్నది. దాని పోలిగ్గా నీవు చేయాలంటే నీవు ఏదో ఒకటి కలిగి ఉండాలి. అది ఆకాశంలోకి వెళ్లి మళ్ళా కిందికి వచ్చి అది చిన్న సుడిగాలిగా తయారైంది. 24 గంటల్లో అది ఆ పర్వత ముక్కల చెక్కలయ్యే వరకు కదిలింప చేసినది. నా ఎదురుగా కూర్చోస్తున్న రెవరెండ్ మిస్టర్ బ్లెయిర్ ఆయన ఉండి వచ్చారు. అక్కడి నుండి కొన్ని చిన్న ముక్కలు కూడా తీసుకుని వచ్చారు. ఇక్కడ నిలిచిన వాళ్ళలో టెరీస్ ఓట్మెన్, బిల్లీ పాల్, ఇంకా మరికొందరు కూడా అక్కడ తగిలిన దానిని ఇంకా మొదలుగా వాటిని చూసి వచ్చారు. ఏదో ఒక కల్పనా కథ కాదు, అది సత్యము. బైబిల్ వెలుగుల దినాల్లో అది లేదు, ఇప్పుడు ఉంది. చూడండి, దేవుడు ఈ విషయాలు ఎల్లప్పుడూ నాకు చూపిస్తాడు. అవి ఉన్నది ఉన్నట్టుగా పత్రికలో ప్రచురమైనవి, ఏ ఒక్క సమయంలో కూడా తప్పిపోలేదు. అందుకొరకై నేను ఆయన గురించి సగర్వంగా చెప్పుకుంటున్నాను. కొన్ని దినాల క్రితమే నేను ఒక దర్శనాన్ని చూశాను. ఎత్తైన స్థలంలో నేను నిలుచున్నాను. సంఘం యొక్క ముందు స్థితి, సంఘములకు సంభవించే స్థితిని గురించి చూస్తున్నాను. నేను ఇలా గమనించాను, నేను ఇలా పశ్చిమ దిశకు మళ్ళీ ఇలాగ వస్తూ ఉన్నాను. ఈ మార్గాన వస్తున్నారు ఒక అందమైన స్త్రీల గుంపు, చాలా మంచిగా వస్త్రాలంకరణ గలవారై పొడవైన వెంట్రుకలతో ముఖాల కింద వరకు చొక్కాయలు ధరించుకుని ముందుకు సాగుతూ ధ్వజమచ్చి నడుతూ ఇలా అంటున్నారు, యేసు సిలువ ముందు వెళ్ళుచుండగా యుద్ధమునకు సాగు క్రైస్తవ సైన్యమా సాగి వెళ్ళుడి అని. వారు ఇలా ముందుకు సాగిపోయిన తర్వాత నేను ఎక్కడనే నిలుచున్నాను. ఒక ఆత్మ దేవుడు ఆయనతో అన్నారు, అదిగో పెళ్లి కుమార్తె. నేను చూశాను, ఎంతో ఆనందించాను. ఆమె ఇలాగ వచ్చి నా చుట్టూరుగా నా వెనకాల నుంచి వెళ్లిపోయినది. కొద్ది సమయం తర్వాత మరలా ఈ దారిన వచ్చినప్పుడు ఇలా తెలపడినది, ఇప్పుడు నవనాగరికత సంఘం స్థితి నీకు కనిపిస్తున్నది, తెలియజేయబడుతున్నది. ఇదిగో ఆసియా సంఘం వస్తున్నది. నా జీవితంలో అటువంటి మురికి గుంపును నేను ఎన్నడూ చూడలేదు. వివిధ దేశ సంఘములు వస్తున్నవి, భయంకరంగా కనిపిస్తున్నవి. ఎందుకు ఇది చెప్తున్నా అంటే దేవునిది సత్యాన్ని చెప్పవలసిన బాధ్యత కలిగి ఉన్నాను. ఆయన ఇంకా ఇలాగన్నాడు, అమెరికా సంఘం ఇప్పుడు కనిపించబోతున్నది అని అన్నాడు. నేను ఎప్పుడైనా దయ్యాల మందును ఎలాగ చూస్తుంటానో అలాగున్నది అది. ఆ స్త్రీలు వస్త్రాలు లేని వారై వ్యవస్థలుగా ఉన్నారు. తల నలిసిన వృద్ధ దశలో ఏనుగు చర్మ రంగులో వికారంగా కనిపిస్తున్నది. ముందు భాగంలో ఏమీ లేదు. ఇక్కడ ఎగురుతూ ఆట్లాడుతున్న చెత్త నాట్యాలు చేస్తున్న వారే ఆమె చేస్తుంది. ఆ ప్రియమైన సంగీతనాదం జరుగుతూనే ఉంది. నేను కుమారి యుఎస్ఏ ను చూచినప్పుడు నేను మూర్చపోయాను. ఇది యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మీరు నేను ఆయన సేవకుని నమ్ముతున్నారా? ఇప్పుడు నమ్మండి. లోకంలో మరొక విషయాన్ని నేను చెప్పదలుచుకోలేదు, అది సత్యమే కాదని చెప్పడానికి లోకంలో ధనమంతా సరితూగలేదు. ఆమె వెళ్తున్నప్పుడు నేనెన్నడూ చూడటువంటి మురికి రూపమును నేను చూశాను. నేను అనుకున్నాను, దేవా, బోధకులమైన సహోదరులమైన మా శ్రమంతా పెళ్లి కుమార్తెను సంపాదించిన కొరకే నిండు ధనముతోను నేను చేశాం మనం. ఆమె చిందులు వేస్తుంది, ఈ హులా చొక్కాలు ధరించిన వారి వలె వంగి
ఆమె ముందు భాగాలు పట్టుకుని కింద భాగాలు ఇలాగా
నాట్యం చేస్తుంది. అసహ్యంగా ఉన్నది, ఈ చెడ్డ బొమ్మల వల్లే ఉన్నది. అమెరికా క్రైస్తవ కుమారి. అందుచేత దేవుని యొక్క సహాయం చేత ఆయన ముఖకాంతిలో అది ఎలాగ కనిపిస్తుందో చూడగలము. అది చూచి నేనంతో భీతి చెందాను. పలు రకాలైన ప్రయత్నాలు చేయవారు, పలు విధాల ప్రసంగికులు పారాయణము చేయవారు నాకు గుర్తొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా బాబరే తలలతో నాట్యాలు చేస్తూ ఇలా పట్టుకుని ఉన్నారు. అపురూపని వ్యక్తితో నేను ఇక్కడ నిలబడినప్పుడు వారు చుట్టూరా చేరారు. ఆయన నేను చూడలేకపోయాను, ఆయనతో మాట్లాడడం నేను వింటున్నాను. ఆయన చుట్టూ ఉన్నాడు. వారి వైపు తిరిగి వారు పట్టుకున్నారు. ఇతనిగా కేవలం నాట్యం చేస్తూ నవ్వుకుంటూ దీనికి ముందుకు పట్టుకుని వెళ్తున్నారు. నేనైతే ఆయన సన్నిధి నిలబడి ఆయన దాసునిగా నిండు మనసుతో ప్రయత్నించి నేను చేయగలన్న మేలు చేస్తాను అని తలంచాను.
దేవా, నా చేత ఏ మంచి కార్యము చేయించుకుంటావు? అది చేసిన మేలేంటి? కేకలు వేయవారు, భిక్ష పెట్టువారు, నిరాశతో వెతుకువారు, గొప్ప సూచనలు, అద్భుతం, ఆశ్చర్యకాలను నీవు చూపించిన వారి మధ్య అలాగే నిలబడి వారి కొరకు ఏక విషయాలు ప్రకటించి తిరిగి ఇంటికి వెళ్లడం, దాని వల్ల నాకు కలిగిన మేలేంటి? ఆ తర్వాత నీ కొరకు, పెళ్లి కుమార్తె కొరకు అలాంటిది ఒక్కటి బహూకరించబడవలసినది. ఇలా నిలుచుని చూస్తున్నప్పుడు ఆమె దాటిపోతున్నది. మీరు ఊహించండి, వెనకల భాగాన ఏమీ బట్ట లేదు. ముందుగా వంగుతూ దేహమంతా ఊపుకుంటూ వెళ్తుంటే, చేతులు ఊపుకుంటూ వెళ్తుంటే, తన దేహాన్ని అలా కదిలించుకుని వెళ్తుంటే ఎంతో హీనంగా ఉన్నది. నీ వెనకవచ్చు, దాని అర్థమేంటి సహోదరా బ్రహ్మ అని నాకు తెలియదు. నేను చూచిందే మీకు చెప్తున్నాను. అలా ఆమె నడిచి వెళ్తున్నప్పుడు నేను చూచి నేను నిజంగా బెంబేలెత్తిపోయాను. నేను వెనుదిరిగాను. నేను ఎలాగన్నాను, దేవా నేను తీర్పు పడతబోతును కాక. విశదీకరించవలసిన అగత్యత నాకు లేదు. నేను మౌనై ఉండటం మంచిది.
శ్రీమతి కార్ల్ విలియమ్స్, మీరు ఇక్కడ కూర్చున్నట్లయితే కొద్ది క్షణాల క్రితము మీరు నాతో చెప్పినటువంటి రాత్రి కళ అది మిమ్మల్ని భయభీతులు కలిగించినది. దాని స్టీరింగ్ వీల్ నా చేతుల్లోంచి తీసుకున్నది. ఆ తర్వాత నేనది మర్చిపోతుననుకున్నాను. నేను వెళ్లిపోయాను. అయితే తలవంతలంపగా మరలా వారు రావడం గమనించాను. ఈ త్రోవణి వెళ్లవలసిన అదే పెళ్లి కుమార్తె తిరిగి ఇదే త్రోవనే వచ్చుతున్నది. ఇక్కడ మరలా చిన్నారి యువతలు సమూహము కనిపిస్తున్నది. వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆయా దేశం సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు. అంటే స్విట్జర్లాండ్, జర్మనీ మొదలైన దేశవాసులుగా ప్రతి ఒక్కరూ ఆ విధమైన వస్త్రం ధరించే ఉన్నారు. నిండైన శిరోజనాలు కలిగి ఉన్నారు. మొదటి వారి వలె ఉన్నారు. అందరూ అలాగే ఉన్నారు. వారు నడుస్తున్నారు. యుద్ధములకు సాగిపో క్రైస్తవ సైన్యమా, సాగి వెళ్ళు అంటూ అలాగే మేమెక్కడ నిలబడి ఉన్నాము. అతడి నుండి వారు దాటి వెళుతున్నప్పుడు ఒక్కసారిగా ప్రతి నేత్రము వారి నడకను చూస్తున్నది. మరలా వారు వెనుకకు తిరిగి నడుస్తూ ఉన్నారు. వారు ఆకాశ వైపుకు వెళ్ళుట కొరకై ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇలా ఇంకొకరు కొండ కోన మీదకి వెళ్తూ ఉన్నారు. వీరు ఆకాశ వైపుకు నడక సాగించారు. వారు అలాగే నడక సాగిస్తూ వెళ్తున్నప్పుడు ఇరువురు బాలికలు వెనకాల నేను గమనించాను. వారు చుట్టూరా చూచి నేనన్నాను, అలాగే చేయవద్దు, ముందు అడుగు వేయవద్దు. అలాగా పెద్ద కేక వేస్తున్నాను. ఆ దర్శనంలో నా చేయి అలా చాచి ఉన్నాను. మంచిది అనుకున్నాను. ఆ కారణము చేతనే ఈ రాత్రి నేను పొందినదేదో అదే చెప్తున్నాను. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మన తలంపుల కంటే అది తరువాత కార్యమా? ఆమె ముందుగానే పిలువబడి ఏర్పాటు చేయబడి ముద్రించబడి ఉండగా ఒక్కరైనా కలయడానికి వీల్లేదు. అది తెలుసా? అది సాధ్యపడుతుందా? ఓ కానే కాదు. కాదు, నిన్నటి రోజు ప్రాతకాల వేళ భోజన సమయాన మీతో చెప్పేది గుర్తుంచుకోండి. తీరి పురుష పరాగ సంపర్కములో అనేకమైన బీజములు లేక అణువులు బయలువెడలను, కోట్ల కొల్ది గుడ్లు బయలువెళ్ళను. అయితే వాటన్నిట్లో ఏ ఒక్కటో బ్రతుకును. కోట్ల కొలదులో ఒక్కటే ప్రతి ఒక్క పుష్పరజను, ప్రతి పుప్పొడి రేణువు ఒక పొలిగ్గానే ఉంటుంది. అందులో ఒకడైతే బ్రతుకుతుంది, మిగతావి మృతమైపోతవి. అందులో ఏది పరిపక్వ స్థితిలోకి రాగలగదో ఎవరూ కూడా చెప్పలేరు. దేవుడే దాని యొక్క నిర్ణయకర్త. అది బావుడైపోతుందో లేక బాలిక రూపం దాలుస్తున్నదో, తెల్లనివాడు కాబోతున్నాడో లేక నల్లగా జన్మిస్తున్నాడో, ఏదేమైనప్పటికీ దాన్ని దేవుడే నిర్ణయించాలి. మొదటిగా సంపర్కమైనది కాదు, మొదటిగా దేవుడు నిర్ణయించవలసి ఉన్నది. ఒకటి ఇటు వస్తుంది, ఇంకొకటి అటుపోతుంది. ఎప్పుడైనా పరీక్షణాలకేందలి కలయికను గమనిస్తే దేవుడు నిర్ణయించవలసి ఉన్నది. రాత్రిది కూడా అలాగే ఏర్పాటు ద్వారానే జరుగును. ప్రకృతి జన్మ ఎన్నిక ద్వారానే కోట్ల కొలలో దేవుడు ఒక్కడే తీసుకును. ఇస్రాయేలీయులు వాగ్దానమునకు యాత్ర సాగిస్తున్నప్పుడు వారి యొక్క సంఖ్య సుమారు 2 మిలియన్ల ప్రజలై ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరు కూడా విమోచన గొర్రెపిల్ల క్రిందనే ఉన్నారు, లేకుంటే బ్రతకలేరు. ప్రతి ఒక్కరూ ప్రవక్త అయిన మోషే మాట ఆలకించారు. అతని ద్వారా వారిలో ప్రతి ఒక్కరూ ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందిరి. వారిలో ప్రతి ఒక్కరూ మిర్యాముతో కలిసి నాట్యం చేశారు. శత్రువు దేవుని నాశనం చేసిన తర్వాత సముద్రం ఇరువైపులో కూడా చేరారు. ఆత్మతో పాడారు. మనుషులతో కలిసి అందరూ నిలిచారు. ఆకాశమైన మన్నాను వారిలో ప్రతి ఒక్కరూ భుజించారు. ప్రతి రాత్రి కొత్త మన్నే వర్తమానులకు పోలికై ఉంటుంది. ప్రతి ఒక్కరూ భుజించారు. అయితే 2 మిలియన్ల మందిలో
ఎందరూ ప్రవేశించేందుకు అర్హత పొందిరి? ఇద్దరు మాత్రమే. ఒక్క మిలియనుకు ఒక్కరే. ఇద్దరు మంది రాత్రులు లెక్కించినట్లయితే ప్రపంచంలో 500 మిలియన్ల క్రైస్తవులు ఉన్నారనగా కథలిక్ వారితో కలిసి విశ్వాసులుగా ప్రపంచమంతా పిలువబడుతున్నారంతా 500 మిలియన్లు. ఒకవేళ ఈ రాత్రి ఆయన రాకడైతే మిలియనుకు ఒక్కరైతే అలా ఆయన చెప్పడం లేదు. అలా అయితే ఒకవేళ 500 మంది ప్రజలకు 24 గంటల కాలంలో తప్పిపోతారు. దాని గురించి మరలా నీవు వినలేవు. మన యొక్క లెక్కకు సరితూగనే అనేక మంది అదృశ్యమవుతారు. స్నేహితులారా, మనకు అలా జరుగుతుంది. బాప్తిస్మిచ్చి యోహాను వచ్చిన రోజులలో జరిగిన రీతిగా జరుగుతున్నది. చివరికి అపోస్తులే అడిగారు, లేఖనం ఎందుకు అలా చెప్పినది? ప్రవక్తలు ఎందుకు చెప్పిరి? ఏరియా వచ్చి సమస్తమును చక్కబట్టాలని ఎందుకు చెప్పబడినది? ఆయన అన్నారు, ఏరియా వచ్చి ఉన్నాడని ముందుగానే మీతో చెప్పితని అయితే మీరు గ్రహించలేరు. ఈ దినాలలో మరలా మనం ఇక్కడ కూర్చున్నాము. శ్రమకాలము సంభవించగలుపు జరుగు రాకటి కూర్చిన సంగతి ఏంటి? వచ్చే ఉన్నదైతే మీరు దాన్ని ఎరుగులేదు. శరీరమంతా ముద్రించబడి ఉన్నది. ముందుకు సాగుదాం. అలాగుందని నేను చెప్పట్లేదు, అలా ఉండదు అని నా నిరీక్షలై ఉన్నది. ఈ రాత్రిలో మన జీవితాలు సరిచేసుకోవాలి. మనము చేసిన కార్యములు సరిచేసుకోవాలి. మనము చేసిన కార్యాలు
దైవ సేవకుని సహోదరునిగా సలహానివ్వనివ్వండి. నా జీవిత యాత్రలో ప్రసంగ వేదిక పైన ప్రథమంగా నేను చెప్పబోతున్నాను. ప్రజల ముందు ఎన్నడూ ఏదైనా విషయపరచడానికంటే నిక్కుటంగా సువిశాల పరచనై ఉన్నాను. అది నా నిత్య, ఎందుకంటే ఈ కూడికలో నాకెంతో స్వతంత్రత పొందుకుని ఉన్నాను. నేను దేవుని యొక్క ప్రవక్త అని మీరు నమ్మినట్లయితే నేను చెప్పిన దాన్ని స్వీకరించండి. ఏదైనా చిన్న అడ్డంకు మీ హృదయంలో కలిగినట్లయితే ఇప్పుడే దేవుని వద్దకు వెళ్ళండి. మీరు అలా చేయండి.
మనవుడా, ఒక్క నిమిషం ఆగు. నీవు అవలంబిస్తున్న మతాచారాలు ఒక్కసారి గమనించు. నీ సంఘాల వైపు చూడు. దేవుని వాక్యానుసారముగా ఉన్నవా? ప్రతి యోగ్యత కార్యం నీవు సఫలీకృతం చేస్తున్నావా? నేను మంచివాడిని నీవు చెప్పవచ్చు. నికోదేము మొదలైన వారంతా కూడా అలాంటి వారే. వారు మంచివారే. అలాంటిదేమి సరిపోదు. అద్దములో నిన్ను నీవుగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. స్త్రీ గురించి ఆయన ఏమి చెప్పి ఉన్నారో అవి చూడు. దేవుని అద్దములో చూడు. నీ సంఘం అద్దములో కాదు, దేవుని అద్దములో చూచుకో. యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెకు సరిపోవు గుణగణాలు నీ జీవితంలో కలిగి ఉన్నావో లేదో చూచుకో. ముందుకులరా, అలాగే మీరు కూడా ఆలోచన చేయండి. సుదూరస్తులైన అనేకుల ఆలోచనలు బలపరచుడుకై ఇక్కడ అసలు కోణములను కత్తిరిస్తారా? సంఘములో మిమ్మల్ని బహిష్కరిస్తారని లేనిది మీరు చేయవచ్చా? అది ఆకృతమని సోదరుడా నీవు గమనిస్తే దాని నుండి బయటికి ఇప్పుడే రా. యేసుక్రీస్తు నామమున నీకు హెచ్చరిక చేస్తున్నాను. క్రైస్తవ గుణగణములు సరికొలతలతో నీవు లేనట్లయితే నామకార్థ క్రైస్తవ స్త్రీగా కాదు. నీ యొక్క హృదయము, నీ జీవితము ఖచ్చితమైన మాదిరి అయి దేవుని యొక్క వివాహ పట్టాకు సరిపోవాలి. సంఘ సభ్యుడా, దేవుని యొక్క వాక్య యోగ్యతలను నీ సంఘము సరికొలతలతో లేనట్లయితే దాన్ని వదలవే. క్రీస్తులోనికి ప్రవేశించు. గంభీరమైన హెచ్చరిక. మనకు కాలమేదో తెలియదు. సముద్రం యొక్క అడుగు భాగమునకు ఒకానొక దినమున ఈ పట్టణము తుడిచివేయబడు ఘడియ నీకు తెలియదు. ఓ కపెర్నహూమా అని యేసు అన్నాడు, ఆకాశం మట్టు హెచ్చించబడిందానా? అఘాధములోనికి చేరతావు. నీలో చేయబడిన ఆ ఘనమైన కార్యములు సదమా గుమరలో చేయబడి ఈ దినం వరకు అది నచ్చి ఉండను. సదమా గుమర మృత సముద్రము అడుగు భాగము చేరినవి. కపెర్నహూము సముద్రము అడుగు భాగమును ఉన్నది. దూతల పట్టమని పేరు పెట్టుకున్న ఓ పట్టణమా, ఆకాశం మట్టుకు నిన్ను నీవు హెచ్చించుకుని ఉనికి నాజూకుతనాలను కంపుకుంటు అలవాట్లను అనేక ప్రాంతాలకు పంపితివి. ఇంకా వివిధ విదేశీయులు ఇక్కడికి వచ్చి ఉరికిని ఏరుకుని పో వరకు అలా చేశావు. నీ అందమైన గుడులు గోపురములు అచరవారికి పంపుతున్నావు. గుర్తుంచుకో, ఒకానొక దినమున ఈ సముద్రపు అత్తడుగున పాలవుతావు. ఇప్పుడు నీలో ఉన్న గొప్ప ఆ తెరపట్టు దేవుని ఉగ్రత నీ కింద మండుతుంది. ఆ ఇసుక కడ్డీల మీద వేలాడుతున్నదా? ఆయన ఎంతకాలం
నిన్ను ఒచ్చుకోగలడు? సాలిన సముద్రమునకు ఆ మహాసముద్రకు మైలు దూరం లోతున వెలాడుతున్నది. పంపు యొక్క ఆకలి దినం కంటే ఎంతో భయంకరమైనది. లాస్ ఏంజెల్స్ మారు మనసు ముందు మీలో మిగతా వారైనా మార్పు చెంది దేవుని భూమి పైన ఆ ఉగ్రత కడే వచ్చే ఉంటుంది. సమయం ఉండగానే పారిపోండి, క్రీస్తులోనికి రండి. ప్రార్థించుకుందాము. ఓ దేవా, నా యొక్క ఆత్మ వణికిపోతుండగా ఆవేదంతో నా హృదయం అక్కరిస్తుండగా రైతు నమ్మలు స్వీకరించు. ఓ దేవా, స్త్రీ పురుషులు నా యొక్క మాటలు తమాషాగా తలంచకుండా ఉందురు కాక. సంఘస్థులివి దేశపూర్తముగా పలకబడిన మాటలని తలంచకుండా ప్రభువా దేవుని వారు చుచ్చుదురుగాక.
సర్వాధికారుల దేవా, నాకు నీవే సాక్షివి. సంవత్సరం సంవత్సరము నీ వాక్యము ప్రదర్శిస్తూ ఈ తీర ప్రాంతమున ఇక్కడ చేరుతుంటే ఈ రాత్రే నేను సత్యానికి సాక్షాన్ని దేవా అలా నన్ను ఉంచము. పెళ్లికు మాత్రం కూర్చున్న దర్శనం నిజమని నీకు తెలియను. దాని కొరకు నీ నామమును నేను తీసుకుని యెహోవా ఇలాగూ సెలవిస్తున్నానని చెప్పి ఉంటుంది. నేను చెప్పుతున్నాను ప్రభువా, నేను మనస్సాక్షిని కలిగి చెప్పి అని తలుస్తున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను, ఈ రాత్రి ప్రజలు కదిలించబడుదురు కాక, నుంచి తప్పించబడుదురు కాక. ఎందువల్లనగా ఇకాబోదు ద్వారం మీద వారి దేశం మీద రాయబడి ఉన్నది, నల్లని గీత గురుతు దానిపై ఉన్నది. దేవుని ఆత్మ దాని గూర్చి దుఃఖముతో ఉన్నాడు. వారు త్రాసులో తీయబడినైతే తెలిపోయారు. సాగుబూతుల బిందువుతో క్రైస్తవులని పేరు పెట్టుకున్న అర్ధనగ్న వస్త్రము కలిగిన స్త్రీల కలయికతో మరొక నెబుకద్నెజర్ రాజు యొక్క బిందుతో వారు ఉన్నారు.
లోకమున్న దేవా, పాపులైన ప్రజల మీద, పాపభూయిష్టమైన ఈ ప్రపంచం మీద నీ కరుణను చూపండి. మేము ఈ రాత్రిలో ఉన్నట్లుగానే దేవా ఈ చిన్న ద్వారము దగ్గర నిలబడి హలోక కరికరము కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ చేరిన కోడికలో నీ ఉండి మాట్లాడి నీ వధువు నీవు ఆయుధపరచము. ఏ సంఘ శాఖ చీరము ద్వారా కాక ప్రభుయేసుక్రీస్తు సువార్త ధ్వజము ద్వారా ముందుకు సాగునట్లు చేయండి, సహాయము చేయండి. వాక్యమే సత్యమని నీవే దేవుడని రాత్రిలో బయలుపరచబడును గాక. ఈ ప్రజల ముందర ఈ ప్రజలని వాక్యం వైపే మళ్లించమని విధేయతో వేడుకుంటున్నాము. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇలా జరిగించలేదు, ఇలాంటి అనుమానము లేకుండా నిన్ను సూచిస్తున్నా. వారి హృదయాంతంగంలో ఉన్నదేదో వారికి తెలియజేస్తే ఈ క్షణమందు కూడా జరుగుతున్నదేదో నీకు విషయమే. ఓ దేవా, సత్యమును ఎరిగిందావు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ మరలా ఉత్తరాయత్వము చేయనుగాక ప్రభువా. గొర్రెపిల్ల జీవగంధమని రాయబడిన వారిని ఈ జీవంలో బయటకు తీనుకాక, ఈ జనములో బయటకు తీనుకాక ప్రభువా. ఓ దేవా, నా హృదయపూర్తిగా నిన్ను ప్రార్థిస్తున్నాను. వర్తమాన అభివృద్ధి కొరకై ఈ ప్రజలు తమ యొక్క చివరి పెన్నీనే చెదరు. వారు చేయగలిగినంతా వారు చేయుదురు. దాని యొక్క నగలు తిరిగి వచ్చినప్పుడు నీవు దానికి ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఎవరను సంతులను వేట ఎదురున్నట్లుగా ఎదుర్కొన్నట్లుగా ఉందరు కాక, హెచ్చి మొదలబెట్టి బోధన చేసి రాత్రిలో గర్జించు తీర్పును జ్ఞాపకము చేసుకుని నీ బలిపీఠము కొమ్ములు పట్టుకుని ప్రాధేయ పశ్చాత్తాప్తులవుదురు కాక. సహాయము చేయు దేవా. సంపూర్ణ విధేయతో యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. నా సహోదరి సహోదరులారా, నాకేమి చెప్పాలో నాకు తెలియదు. దేవుని యొక్క శక్తి చేత మీ అభిమానము నేను ఉన్నట్లయితే, ఆయన యొక్క ప్రవక్తనని మీరు నన్ను నమ్మినట్లయితే, నేను ప్రప్రదంగా మీకు బహిరంగంగా ఇది చెప్తున్నాను. ఒక విధమైన కొత్త హెచ్చరిక నేను గమనిస్తున్నాను. నేను దాన్ని దూషణ చేయట్లేదు, నేను చేయటను చేయనని మీకు తెలుసు. నేను అలాగే నటించట్లేదు. నేను ఆ విషయాలు చెప్పడానికి, ఆ వర్తమానం నిర్మించడానికి నేను అంగీకరించలేదు.
నేను మరో వారి మళ్ళీ దాని చేయటకు ప్రతిదీ నన్ను దృఢపరుస్తుంది. అయితే ఇలాగను చెప్పబడుతుంది, నేను సత్యమనే చెప్పినట్లయితే అది తీర్పు దిన ఒక సాక్ష్యముగా నిలబడిపోతుందని తెలుసు. అదేదనగా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఓ పెంటికొస్తువారలారా, మీ ప్రాణరక్షణ కొరకై పారిపోండి, బలిపీఠము కొమ్ముల దగ్గరికి పారిపోయి దాని మీద ప్రలాపించండి, ఇప్పటికే ఆలస్యమైపోయినది. మీరు ప్రలాపించడం లాభం లేని కాలం ఒకటి రాబోతున్నది. ఏషా అవతల జ్యేష్ఠత్వమును తిరిగి పొందుకై ప్రయత్నం చేశాడు, అయితే తిరిగి పొందలేకపోయాడు. ఓ కాలిఫోర్నియా పట్టమా, ఓ ఫుల్గాస్టర్ బిజినెస్ సమావేశమా, నేను నిన్ను విడిచిపెట్టిన హృదయానికి బంధనమైనట్టి వరలారా, నిన్ను ప్రేమించిన నేను వదిలిన నిన్ను నా హృదయంలోనికి అంటుకుని ఉన్నాను. రాత్రిలో యేసుక్రీస్తుకు నేను సమర్పిస్తున్నాను, ఆయన యొక్కకే ఎగిరిపో. దీని నుండి సాతానుడిని నన్ను ఉత్సాహీనుడిగా చేయనివ్వకు. పరిశుద్ధాత్మతో నీవు నింపినట్లుగా నీవు సరిచేసుకో. అందుచేత ఈ వాక్యము దగ్గరికి నీవు చేరుకోగలుగుతావు. సరైన స్త్రీగా సరైన పురుషుడిగా నిన్ను నీవే సరిచేసుకోగలుగుతావు. పరిశుద్ధాత్మను పొందినావని చెప్పి నీవు వాక్యానికి సరైన పోలిక నీలో లేకుంటే నీలో ఉన్నది వేరే ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఆయన వాక్యం మీదనే ఉంటుంది. అభిషక్తులైన వాక్యం వాక్యము చేత అభిషేకించబడి ఉన్నది. యేసుక్రీస్తు నామమున మనమందరము లేచి నిలబడదాం. మరణ స్వరం మీరు వినకపోయినట్లయితే, దేవుని చిత్తమైతే కొన్ని గంటల్లో నేను ఆఫ్రికా వెళుతున్నాను, నేను తిరిగి రాలేకపోవచ్చు, నాకు తెలియదు. అయితే నా నిండి హృదయంతో మీకు తెలియజేస్తున్నాను, నేను సత్యమనే మీకు చెప్పి ఉంటుంది. దేవుడు చెప్పబడిన దాన్ని నేను ఏది చెప్పకుండా దాచలేదు. ప్రభు నామోని మీకు చెప్పి ఉంటుంది. ఇది ఒక గంభీరమైన సమయం, దాన్ని ఎలాగ వివరించాలో నాకు తెలియట్లేదు. 2-3 సార్లు ప్రసంగ వేదిక విడిచి దిగవేటట్టుగా ప్రయత్నించాను, అయితే నేను అలా చేయలేకపోయాను. ఇది ఒక పవిత్రమైన సమయము, అది ఎన్నడూ మర్చిపోకండి. బహుశా దేవుడు ఆయన ఆఖరి ఆహ్వానమును అనుగ్రహించిన సమయము కావచ్చు, నాకు తెలియదు. ఒకనొక దినమున తన ఆఖరి పిలుపును వినిపింపబోతున్నారు, నాకు తెలియదు. ఆ దర్శన ప్రకారం నేను మీకు చెప్తున్నాను, ఆ దర్శనం పెళ్లి కుమార్తె సంపూర్తి చేయబడినది. పొడుచుకుని వచ్చు నామకార్థ సంఘాల స్థితి చూడండి. నిద్రించు కన్య నూనె కొరకు నూనె కొంటానికి రాగానే ఆమెకు దొరకలేదు. పెళ్లి కుమార్తె లోపలికి వెళ్ళినది రాకడ జరిగిపోయింది. వారు నూనె కొంటానికి వెళ్ళగానే పెళ్లి కుమారుడు వచ్చను, నీవు నిద్రపోతున్నావా, నిన్ను నీవుగా త్వరపడు. ఈ క్షణంలో చనిపోయిన వారముగా మనం ప్రతి ఒక్కరూ ప్రార్థించుకుందాం. నీకు నీవుగా ప్రభువు నవర ప్రార్థించు. ప్రతి ఒక్కరూ మనలో మనం ప్రార్థిద్దాం. సర్వశక్తి ముద్రకు దేవా, మా ఇళ్ళ కనికర ముద్రకు ప్రభువా, మా అందరినీ కరించండి. వీటిలో మేము నిరాశాపదమైతే మేమేమి చేయగలము, దానివల్ల మాకేమి లాభము? ఓ దేవా, నేను నిలవబడిని కనికరమును అర్థిస్తున్నాను. ఈ పట్టణము సముద్రం యొక్క ఘాతములోనికి మునిగి పోకముందు, ఈ సముద్ర తీర ప్రాంతము దేవుని తీర్పు చేత తుడిచిపెట్టక ముందు, దేవా ఈ పెళ్లి కుమార్తెను పిలువబడిని ప్రార్థిస్తున్నా. యేసుక్రీస్తు నామమున వారిని నీకు అప్పజెప్పుచున్నాను, ఆమేన్.